శ్రీమనం నాకు వల్లవారు. ఈ రోజున హనుమ జయంతి. తెలంగాణ జిల్లాలో చాలా బాగా చేస్తారు. రాముడి కంటే కూడా హనుమంతుని ఎక్కువ ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అయితే మనలాంటి వాడు కాదు రాముడు, నాకంటే ఎక్కువ ఆంజనేయస్వామిని ఆరాధిస్తున్నారని బాధపడ్డ రాముడు సంతోషిస్తాడు, అందుకే ఆయన దేవుడు అయ్యాడు. రాముడు దేవుడు ఎందుకయ్యాడంటే ఏంటి, నాకంటే నా భక్తుడు, నాకు సేవకుడు, నాకు దాసుడు అనేటువంటి ఆంజనేయస్వామి నన్ను నాకంటే ఎక్కువ ప్రజలు వాడిని ఆరాధిస్తున్నారంటేనే ఆయన బాధపడ్డాడు, ఇంకెక్కువ సంతోషిస్తాడు, ఎక్కువ ఆనందపడతాడు. ఎందుకంటే దేవుడి లక్ష్యం ఏంటంటే ఆయనతో ఆయనకంటే ఎక్కువగా భక్తిని, ఆయన భక్తిని ఆరాధిస్తే, భక్తిని గౌరవిస్తే తన్ను ఆరాధించినట్టుగా అనుకుంటాడు భగవంతుడు. అది భగవంతుడి యొక్క లక్షణం. మీకు తొందరగా కోరిక నెరవేరాలంటే, ఫుల్ ఎన్సీ రావాలంటే, మీకు బాగా సూక్ష్మ బుద్ధి పెరగాలంటే, ఆంజనేయస్వామి భక్తులు అంటూ ఉంటారు మా దేవుడు ధ్యానం చేసుకున్నాడు. ఒకటి ఫుల్ ఎన్సీకి, బుద్ధి సటిలైనట్లు బుద్ధి సూక్ష్మతకి. ఎక్కడ కొంతమందికి సమయ స్ఫూర్తి ఉండదు, తెలివితేటలు ఉన్నా కొంతమందికి సమయ స్ఫూర్తి ఉండదు. ఆ సమయ స్ఫూర్తి కోసం ఆంజనేయస్వామిని ధ్యానం చేసుకోమని అని చెప్తూ ఉంటారు. ఆంజనేయస్వామికి ప్రత్యేకంగా ఈ లోకాలకు సంబంధించిన కోరికలు తొందరగా నెరవేరుస్తాడనేటువంటి ఒక ప్రతీక ఉంది ఆంజనేయస్వామి మారుతీకి. అంతేకాదు చాలా మంది ఆంజనేయ హిందువులు ఉత్తరప్రదేశ్లో, తెలంగాణ జిల్లాలో, మన ఆంధ్రాకి సంబంధించినంత వరకు తెలంగాణ జిల్లాల్లో ఆంజనేయ స్వామికి ఉన్న దేవాలయాలు రామచంద్ర మూర్తికులు. ఏంటి రాముడు సేవకుడు, రాముడు భక్తుడు, ఆయనకే దేవాలయాలు అంటే రాముడు సంతోషిస్తాడు. మీరు ఆంజనేయ స్వామిని పూజిస్తే రాముడు ఏమనుకుంటాడంటే నన్ను పూజిస్తున్నారు అనుకుంటారు. అంటే రాముని పూజించిన ఫలితం కూడా వస్తుంది. ఆంజనేయ స్వామిని పూజించు, నన్ను కూడా నన్నే పూజిస్తున్నారు వీళ్ళందరం రాముడు అనుకుంటాడు. అంటే వాళ్ళకి ఉన్న అభేద స్థితి అటువంటిది. అంటే భక్తి దేవుడు తన భక్తుని గౌరవిస్తాంటే, తన అనుయాయిని తన సేవకుని గౌరవిస్తాను, తన గౌరవిస్తానంటే అనుకుంటాడు రాముడు. అంటే రాముడికి మర్యాద పురుషోత్తముడు అనే పేరు. మహాత్మా గాంధీ గారు చెప్తూ ఉండారు, రామనామం మీరు హృదయపూర్వకంగా స్మరిస్తాంటే, ఏదో యాంత్రికంగా కాకుండా రామనామాన్ని మీరు హృదయపూర్వకంగా స్మరిస్తాంటే శరీరంలో ఉన్న రోగాలు కొన్ని తగ్గుతాయని చెప్పుకోవడం. మీకు ఏదైనా అనారోగ్యంతో, శారీరకంగా అనారోగ్యంతో మీరు ఎవరైనా బాధపడతాంటే ఆ రామనామం జపించడం వల్ల మీకు శారీరకంగా ఉన్న మానసిక అనారోగ్యం, శారీరక అనారోగ్యం తగ్గుతుంది. మీరు పరిశుద్ధులు అవుతారు, పరమ పవిత్రులు అవుతారు. అంటే పాపంలోంచి, దోషంలోంచి, బలహీనతలోంచి మిమ్మల్ని, మీ మనసుని విడుదల చేసేది రామనామం. అంటే మనసులోన మలం పోతుంది, వాక్కులోన మలం పోతుంది. అంటే మలం అంటే దోషం, మనసులోన దోషం పోతుంది, వాక్కులోన దోషం పోతుంది రామనామం జపించడం వల్ల. మహాత్మా గాంధీ గారు కూడా తరచుగా చెప్తూ ఉండేవారు రామనామం గురించి. ఆంజనేయ స్వామి కూడా నిరంతరం రామనామాన్ని జపించాడు. ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడని, ఎక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడో అక్కడ రాముడు ఉంటాడని మనకి ప్రతీతి. అంటే ఆంజనేయ స్వామి గుడిలో కూడా రాముడి విగ్రహాలు పెడతారు. రాముడు ఎక్కడ రాముడి విగ్రహాలు ఉంటాడు కూడా ఆంజనేయ స్వామిని పెడతారు. వాళ్ళ అనుబంధం విడదీయలేరు. అంటే రాముడిని, ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే రాముడిని కూడా ఆరాధిస్తున్నట్టే అనేక ప్రాంతాల్లో ఆయన్ని అనేక పేర్లతోటి పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయనకి సెన్స్ ఎంజాయ్మెంట్ లేదు. అసలు లైఫ్లో సేవ తప్పించి, ఆ సేవ చేయటం తప్పించి, భగవంతుడికి భక్తుడికి సేవ చేయటం తప్పించి ఆయనకి ఎంజాయ్మెంట్ లేదు అసలు ఆంజనేయ స్వామికి. అది గొప్ప. మనిషికి చాలా ఇంద్రియాలు ఉన్నాయి, ఏ ఇంద్రియానికి సంబంధించిన ఎంజాయ్మెంట్ లేని వాడు హనుమంతుడు. కొంతమంది వివాహాలు చేసుకోకపోయినా చిన్నది శుభ్రంగా తింటారు, బాగా తింటారు, కావలసిన దానికంటే ఎక్కువ తింటారు. దేహానికి ఇంద్రియాలు చాలా ఉన్నాయి, ఏ ఇంద్రియానికి సంబంధించిన ఎంజాయ్మెంట్ లేని కూడా ఆంజనేయ, ఏ సెన్స్ ఎంజాయ్మెంట్ లేని, ఏ సెన్స్ ఎంజాయ్మెంట్ కూడా ఆయనకు అక్కదు. కొంతమందికి ఒక ఇంద్రియ నిగ్రహంలో ఉన్నా ఒక ఇంద్రియ నిగ్రహంలో ఉండదు. కొంతమంది మాటకాడ నిగ్రహం ఉన్నా తిండికాడ నిగ్రహం లేకపోవచ్చు, కొంతమంది తిండికాడ నిగ్రహం ఉంటే మాటకాడ నిగ్రహం లేకపోవచ్చు. దేహం వస్తే ఇంద్రియాలు వస్తాయి. అందులో ఏ ఇంద్రియానికి సంబంధించిన ఎంజాయ్మెంట్ కూడా ఆయనకు లేదు. ఎవరికి? వాడు ఆంజనేయ. ఆంజనేయ స్వామి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సూక్ష్మ బుద్ధి ఉంది, ధైర్యం ఉంది, భక్తి పరమేశ్వరుడి పట్ల, ఈశ్వరుడి పట్ల, నారాయణుడి పట్ల భక్తి ఉంది, ఆ వివేకం ఉంది, సరే పాండిత్యం సరే సరే, స్కాలర్షిప్ సరే సరే, మహాబలవంతుడు. కొంతమంది ఆంజనేయ స్వామి పేరు కొన్ని ప్రాంతాల్లో మహాబలవాన్ అంటారు. మహాబలవాన్ అంటే ఆంజనేయ స్వామి. భీముడు ఎంతో బలవంతుడు అని పేరు మనకి పాండవ భారతంలో. ఆంజనేయ స్వామి తోకను కూడా కదపలా పేరు భీముడు. అంత బలవంతుడు ఏంటంటే భీముడు, ఆంజనేయ స్వామి తోకని కదపలా. అంటే ఇప్పుడు ఇంతకు ఆయన దగ్గర మనం నేర్చుకునేది ఏంటంటే అన్ని సుగుణాలు ఉండి, అంత పాండిత్యం ఉండి, రాముడి యొక్క అనుగ్రహానికి పాత్రుడు. ఆంజనేయ స్వామికి వరాలు ఇచ్చే శక్తి కూడా రామచంద్రమూర్తి ఇచ్చి, సీతమ్మ ఇచ్చింది, రామచంద్రమూర్తి ఇచ్చారు ఇన్ని వరాలు. అయినప్పటికీ అంత మహాబలవంతుడు కూడా అంత పాండిత్యం పెట్టుకుని ఈశ్వరుడు యొక్క అనుగ్రహానికి పొందినటువంటి వాడు. అన్ని ఉండి, అన్ని శక్తులు ఉండి వినయంగా ఉన్నాడు. మనకి ఏ శక్తి లేదు, అవినయంగా ఉంటుందన్నమాట. ఇది మనం నేర్చుకోవాల్సి. ఆంజనేయ స్వామి దగ్గర ఇన్ని సద్గుణాలు ఉండి, ఇన్ని ఉండి వినయంగా ఉంటాడు. అది గొప్పతనం. మనకి సద్గుణాలు లేకపోయినా, వెనకాల ఆస్తిపాస్తి లేకపోయినా, ఏమి లేకపోయినా అవినయంగా ఉంటాం. ఇది మన దగ్గర ఉంటాం. మనకి తాడు బొంగరం లేకపోయినా, మంచి గుణాలు ఏమి లేకపోయినా, భక్తి లేకపోయినా, జ్ఞానం లేకపోయినా అవినయంగా ఉంటాం. ఆంజనేయ స్వామికి అన్ని ఉన్నాయి, వినయంగా ఉంటాడు అది. అందుకే ఇప్పుడు ఆంజనేయ స్వామి దగ్గర మనం నేర్చుకునేది ఏంటంటే అంత బలం ఉన్నప్పటికీ అంత పాండిత్యం ఉన్నప్పటికీ ఆ పాండిత్యాన్ని కానీ బలాన్ని కానీ ఎప్పుడు సద్వినియోగం చేశాడు కానీ దుర్వినియోగం చేయకూడదు. భగవంతుడు మనకు ధనం ఇచ్చాడనుకోండి, లేదా బలం ఇచ్చాడనుకోండి, విద్య ఇచ్చాడనుకోండి, కీర్తి ఇచ్చాడనుకోండి, లేదా పలుకుబడి ఇచ్చాడనుకోండి, లేదా 10 మందిలో మన మాట చెల్లుబడి అవుతుంది అనుకోండి, ఇవన్నీ భగవంతుడు మనకు పాజిటివ్ థింగ్స్ అన్ని ఇచ్చాడనుకోండి, ఇవన్నీ సద్వినియోగం చేసుకుంటే మనం చచ్చిపోయాక వెలుగున్న లోకాలు కడతాం, ఇవన్నీ మనం దుర్వినియోగం చేసుకుంటే చనిపోయిన తర్వాత చీకట్లో కాదు. భగవంతుడు ఏదైనా భగవంతుడు ఇస్తే మనకు ఆ గిఫ్ట్ వస్తుంది కానీ లేకపోతే రాదు. కొంతమందికి రైటింగ్ చాలా బాగుంటుంది, అది కూడా గిఫ్ట్, భగవంతుడు ఇస్తే మనకు వస్తుంది కానీ లేకపోతే రాదు. నా దస్తూరు బాగుంటాను, చాలా కాలం ట్రై చేశాను, దస్తూరు మటుకు సరి చేసుకోలేకపోయినా అని చెప్పారు గాంధీ గారు, అది కూడా గిఫ్ట్. కొంతమంది దస్తూరు ఎలా రాస్తారంటే అది ప్రింట్ అక్కర్లేదు, దాన్ని ఇది ప్రింట్ చేశారా చేతితో రాశారా ఇది ప్రింటా. అయ్యే భగవంతుడు మనకు ధనం ఇస్తే ధనం, చదివిస్తే చదువు, కీర్తిస్తే కీర్తి, బలం ఇస్తే బలం. కొంతమందికి కొన్ని కొన్ని గ్రామాల్లో బాగా బలవంతులు బలహీనులకు రక్షణ ఇస్తారు, అలా చేయటం వల్ల కూడా వాళ్ళు ఈశ్వరు అనుగ్రహానికి పాత్రలు. అంచేత మనకు భగవంతుడు ఏదైనా అవకాశాలు ఇస్తే అది సద్వినియోగం చేసుకోవాలి కానీ దుర్వినియోగం చేయకూడదు. అదే కృష్ణుడు చెప్పాడు గీతలో, నువ్వు స్వార్థం లేని కర్మ కొంచెమే ఆచరించు, ధర్మపూర్తమైన కర్మ స్వార్థం లేకుండా చేసే పని ఎక్కువ కాదు, కొంచెమే ఆచరించు, కొంచెం ఆచరించినప్పటికీ అది నిన్ను రక్షిస్తుంది అని చెప్పాడు. సెల్ఫ్లెస్ వర్క్ నువ్వు ఎంత చేయగలిగితే అంతే చెయ్యి, మొత్తం అంతా చేయలేకపోవచ్చు, నువ్వు ఎంత ఆచరిస్తే అంటే హృదయపూర్వకంగా ఆచరించు సెల్ఫ్లెస్ వర్క్, స్వార్థం లేని పని నువ్వు ఎంత చేసినా అది నేను రక్షిస్తుంది, ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా నీకు అది రక్షణ కలగజేస్తుంది అర్జున అని గీత రచన. ఇవన్నీ పొడిపొడి మాటలు కాదు, దేవుడు ఇచ్చిన వాగ్దానాలు. సరే ఇంకీ ఇంక లోపలికి వెళ్ళమ్మా, గాథల జోలికి వెళ్ళకండి, గాథల జోలికి వెళ్ళకండి, లోపలికి వెళ్ళండి. నీటిలో పడిపోయిన ఒక వస్తువును తెచ్చుకోవడానికి మనిషి ఎలాగైతే నీటి లోపలికి దూకుతాడో, నీటిలో ఒక వస్తువు పడిపోయింది అనుకోండి మీద, స్నానం చేసేప్పుడు ఏ చేతిలో జారిపోయింది అనుకోండి కిందకి మీకు, మేత మెడలో గొలుసు జారిపోయింది అనుకోండి, నీటిలో జారిపోయింది అనుకోండి, అలాగే నీటిలో ఏదైనా ఒక వస్తువు మీ వస్తువు పడిపోయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? ప్రాణాన్ని నిరోధించి, మాటను నిరోధించి, ఇంద్రియాలన్నీ నిరోధించి ఆ వస్తువు ఎంత లోతులో పడిపోయిందో అంత లోతులోకి వెళ్ళి, వాక్కు నిరోధించి, మనస్సును నిరోధించి, ఏకాగ్ర బుద్ధితో ఆ వస్తువు ఎంత లోతులో పడిపోయిందో అంత లోతులోకి వెళ్ళి మీరు ఆ వస్తువును పట్టుకుని బయటకు తెచ్చుకుంటున్నారు. అదేవిధంగా నీ హృదయాంతరాలలో ఉంది వస్తువు, ఉంది నీ హృదయంలో ఉన్నాడు, హృదయ గుహలో ఉన్నాడు పరమాత్మ. బయటన్న దేవతలు వీళ్ళందరూ షాడో, బయటన్న దేవుళ్ళందరూ నిజమే, మనస్సు జీవుడు ఎంత నిజమో బయటన్న దేవతలు కూడా అంతే నిజం. లోకాలు నీవు నేను కనిపిస్తున్న లోకం, మన కనిపించినటువంటి లోకాలు, ఇవన్నీ జీవుడు ఎంత నిజమో, నీ అహంభావన ఎంత నిజమో, జీవుడు ఎంత నిజమో అంతే నిజం. కానీ అవన్నీ వ్యవహారిక సత్యాలు, కానీ శరీరం మరణించాక జీవుడు స్వర్గలోకానికి వెళ్తాం, నరకలోకానికి వెళ్తాం, ఇవన్నీ కూడా పారమార్థిక సత్యాలు కాదు, ఈ వ్యవహారిక సత్యాలే. అంటే జీవుడు ఎంత నిజమో ఈ లోకాలు కూడా అంతే నిజము, నువ్వు కూడా అంతే నిజము, నేను కూడా అంతే నిజము. ఇవన్నీ డ్రీమ్స్ తప్ప, స్వప్నంలో మనకు కనిపించే వ్యక్తులు, స్వప్నంలో మనకు కనిపించే పదార్థాలు ఎంత నిజము, ఈ జీవుడు కల్పించే విషయాలు అంతే నిజము, మరణానంతరం జీవుడు ప్రయాణం చేసే లోకాలు కూడా అంతే నిజమయ్యా. నిజమైన దేవుడు ట్రూ గాడ్, నిన్ను కంట్రోల్ చేసేవాడు ఎక్కడో లేడు, నీ హృదయంలో ఉన్నాడు, నీ హృదయం యొక్క లోయల్లో ఉన్నాడు. చెరువులో పడిపోయిన వాటర్లో నీటిలో పడిపోయిన వస్తువుని నువ్వు అన్ని నిరోధించి ఎలా తెచ్చుకుంటున్నావు, వాక్కుని మనస్సును నిరోధించి వస్తువుని ఎలా తెచ్చుకుంటున్నావు? అలా నీ హృదయంలో ఒక ఈశ్వరుడు ఉన్నాడు, నీ హృదయంలో ప్రభువు ఉన్నాడు, నీ కంట్రోలర్ నీ హృదయంలో ఉన్నాడు, నీ యజమాని నీ హృదయంలోనే ఉన్నాడు. అలాగే తన తనలోకి మునిగి నీ లోపలికి మనస్సును విచిద్రం చేయాలి, మనస్సును ఉపసంహరించాలి. మనలోని గుణాలు మనస్సును బాహ్యముఖానికి తీసుకొచ్చేస్తాయి, మనలోని గుణాలు మనస్సును బాహ్యముఖానికి తీసుకొస్తాయి, ఇంద్రియాలు మనస్సును బాహ్యముఖానికి తీసుకొస్తాయి, లోక వ్యవహారాలు మనస్సును బాహ్యముఖానికి తీసుకొస్తుంది. జనరల్ గా మన మనస్సును బాహ్యముఖం చేయడానికి సాధన అక్కర్లేదు, లోపలికి పంపించడానికే సాధన అవసరం. అంటే మనోప్రవాహానికి అనుకూలంగా వెళ్ళడానికి సాధన అక్కర్లేదు, మనోప్రవాహానికి ఎదిరిది స్విమ్ లైక్ ఏ ఫిష్ అగైనస్ట్ ద మెంటల్ కరెంట్, నీటి ప్రవాహానికి ఏ విధంగా అయితే చేప ఎదురవుతుందో నీ మనోప్రవాహానికి ఎదిరిది మనోమూలంలో నువ్వు ఐక్యం అవటం సాధన యొక్క అదే సాధన. నువ్వు ప్రాణాయామం చెయ్యి, జపం చెయ్యి, ధ్యానం చెయ్యి, మనోప్రవాహానికి ఎదురియగాలి, అది సాధన. మనోప్రవాహానికి ఎదురివ్వకుండా ఇప్పుడు కావేరి నదికి ఎదురెళితేనే కావేరి నది మూలం తెలుస్తుంది. ఆ మనో మూలంలోకి వెళ్ళటానికే నీ సాధన. మనోప్రవాహానికి ఎదురిది మనస్సు యొక్క మనోమూలంలో ఐక్యం అవటమే మనోమూలంలో నిలబట్టమే, మనోమూలంలో స్థిరపట్టమే సాధన యొక్క ప్రయోజనం. అక్కడే ఈశ్వరుడు ఉన్నాడు, అక్కడే ప్రభువు ఉన్నాడు, అక్కడే నారాయణుడు ఉన్నాడు, అక్కడే హృదయ గోపులు అక్కడ ఉన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళగలిగితే, అక్కడ నిలబడగలిగితే మనోమూలంలో, అక్కడ నువ్వు ఉండగలిగితే నారాయణుడే, భగవంతుడే, ఎవడైతే ఈశ్వరుడు అనుకుంటున్నావో, ఎవడైతే కర్త అనుకుంటున్నావో, వాడు వాడు స్వరూపాన్ని ఇస్తాడు, అదే మోక్షం. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలమనచోడ, కర్త జీవుడు కాదు, కర్త ఈశ్వరుడు. అంటే స్వతంత్రుడు కర్త, అస్వతంత్రుడు ఎప్పుడు కర్త అవ్వడం. అస్వతంత్రుడి దగ్గరికి వెళ్తే ఒక్క పని మనకు పూర్తి అవ్వదు, స్వతంత్రుడి దగ్గరికి వెళ్తే అవునో కాదో చెప్తాడు అతను. ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని చెప్పడానికి వాడు మనిషి స్వతంత్రుడై ఉండాలి. అంటే కర్త అనేవాడు స్వతంత్రుడుగా ఉంటాడు, అస్వతంత్రుడుగా ఉండడు. అస్వతంత్రుడుగా ఉన్నాడు, కర్త కాలేడు. సద్వస్తువు కర్త భర్తలస్తు డెక్కలస్, సద్వస్తువు ఈశ్వరుడు భర్తలస్తు డెక్కలస్. ఆయన ఆరాధిస్తే ఆ భర్తలస్ డెక్కలస్ చేతి నీకు కూడా అనుగ్రహిస్తాడు. నీకు దేహం ఉందని తెలుస్తుంది, మాట తెలుస్తుంది, మనసు తెలుస్తుంది. వీటిని లోపల నారాయణుని వ్యక్తం చేసుకోవడానికి ఈ మనోదేహములను ఉపయోగించుకోవాలి. దానికి ఉపయోగించుకోవాలనుకో, ఇంకా మిగతా విషయాలకి దేనికి ఉపయోగించుకున్నా ఏమి ప్రయోజనం లేదు, అంత డ్రీమ్స్ తప్పది. మంత్రాన్ని బాగా జపించేవాడు కూడా ప్రాణాయామం చేసినట్టే, మంత్రం బాగా జపించేవాడికి ఆ ప్రాణాయామం ధనంతరదే వస్తుంది వాడికి. మంత్రాక్షరాలు, ఈ మనస్సు, ఈ ప్రాణము మూడు కలవాలి, అప్పుడు నీకు ధ్యానస్థితి కలుగుతుంది. నేను ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందో ఆ చోటును కనుక్కోవాలి. నేను అనే తలంపు, ఆ మూల తలంపు, మూలంలోనే నారాయణుడు ఉన్నాడు. ఆ మూల తలంపు నువ్వు మూలంలోకి వెళ్ళటానికే వాక్కు నిరోధించాలి, మనస్సు నిరోధించాలి, ప్రాణాన్ని నిరోధించాలి. నీకు లోచూపు కలగాలి, నువ్వు లోపలకు ములగాలి. ఆ లోపలకు ములగటానికే వైరాగ్యం అవసరం. నీ మనస్సు లోపలకు వెళ్లకుండా బాహ్యానికి విజృంభిస్తుంటే, బాహ్యానికి విజృంభిస్తున్నట్టు నీకు తెలిసినప్పుడు మళ్ళీ మనస్సును లోపలకు మళ్లించాలి. అది ఎన్నిసార్లు బయటకు వెళ్తే అన్నిసార్లు లోపలికి మళ్లించుకోవాలి. ఇది తప్పదు అర్జున అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. మనస్సు బాహ్యముఖానికి వెళ్ళినట్టు నీకు తెలుస్తూ ఉంటుంది కదా, నీకు తెలిసినప్పుడు ఎందుకెళ్ళిపోయింది అని బాధపడకుండా మనస్సును మళ్ళీ లోపలికి తిప్పుకోవడానికి నువ్వు సాధన చేయాలి, ప్రయత్నం చేయాలి. కాలు జారింది నీకు, కాలు జారితే ఎలా ఉండకూడదు, మళ్ళీ కాలు తీసుకోవాలి వెనక్కి. కాలు జారిందని అలా వదిలేస్తాం, కాలు వెనక్కి తీసుకుంటాం. అదేవిధంగా నీ మనస్సు బాహ్యముఖానికి వస్తుంటే అలా వదిలేయకూడదు, మళ్ళీ మనస్సును లోపలికి మళ్లించుకోవాలి. అది ఎన్నిసార్లు బయటకు వెళ్తే అన్నిసార్లు మళ్లించుకోవాలి. దానికి విసుగులేనప్పుడు నీకు విసిగేందుకు, అది బయటకు వెళ్ళడం మానప్పుడు లోపల చేర్చుకోవడానికి, అది దాని పని అది మానప్పుడు నీ పని నువ్వు మానటం ఎంచుకో. అది ఎన్నిసార్లు బయటకు వెళ్ళినా సరే నువ్వు కూడా ప్రయత్నం చేసి లోపలికి తీసి తెచ్చుకో, అలా ప్రాక్టీస్ చెయ్యి, దాన్ని అభ్యాసం అన్నారు. అది లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు నీకు తోకం కావాలి, మనసును లోపలికి మళ్లిస్తావు. అప్పుడు నీకు కొంతమంది మనుషులకు తోకం ఉండదు, కొంతమంది మనుషులకి అసలు తోకం ఉండదు. మాటకడా బ్యాలెన్స్ ఉండదు, ఒక మనసులో బ్యాలెన్స్ ఉండదు, వ్యవహారంలో బ్యాలెన్స్ ఉండదు. తోకం లేని మనుషులకి ఆత్మజ్ఞానం కలగదు, సాధన చేసినా కలగదు. ఇప్పుడు తోకం ఉన్న వస్తే నీటిలో మునిగుతుంది, ఆకు నీటిలో వేస్తే మునిగుతుందండి. తోకం ఉన్న వస్తే అయితే నీటిలో మునిగిపోతుంది, ఆకు నీటిలో వేస్తే మునుగుతుంది, మునగదు. అలాగే నీకు తోకం ఉంటే, నీకు ఒక నిగ్రహం ఉంటే, నీ బ్రెయిన్ లో బ్యాలెన్స్ ఉంటే, నీకు తగినంత బరువు ఉంటే, అప్పుడు నువ్వు లోపల హృదయంలోకి మునిగేటప్పుడు. కొంతమంది వాళ్ళు ఏమో కపటం పెట్టుకుంటారు లోపల, ఆన్లైన్ విమర్శిస్తూ ఉంటారు. ఈ జనరల్ వీడికి కపటం ఉన్నప్పుడు ఎవరివాడిని విమర్శించక్కి వీడికి ఎక్కడ ఉంది అసలు? అంటే వీళ్ళందరూ తోకం లేని మనుషులు అని అర్థము. వాళ్ళకి కపటం ఉంది, వీళ్ళకి కపటం ఉందని నువ్వు చెబుతున్నావు. నీలో ఉన్న కపటాన్ని అసలు నువ్వు అంగీకరించావా? పోగొట్టుకోవడం మాట అటుంచి అది నువ్వు అంగీకరించావా? నీలో ఉన్న కపటాన్ని నువ్వు అంగీకరించలేదు, ఎవరికో కపటాన్ని విమర్శిస్తున్నావు. నీలాంటి వాళ్ళకి ఆత్మజ్ఞానం ఏంటి? నీకు తోకం లేదని అర్థం. కొంచెం కూడా తోకం లేని వాడికి అసలు లోపలికి ఎలా దిగుతాడు వాడు? అంటే బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి జ్యోతిస్తంభం అందలేదంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే మాటకి మనస్సుకి అది అందదు. మాట ఎక్కడైతే అణిగిందో, మనస్సు ఎక్కడైతే అణిగిందో, ప్రాణం ఎక్కడైతే అణిగిందో, అక్కడ నీకు స్వరూపు నీకు వ్యక్తం అవుతుంది. కానీ దాంతో మనస్సుతో దాని అందుకోలేదు, మనస్సు అణిగిన చోట దాని అది వ్యక్తం అవుతుంది. అది ఎప్పుడు ఎప్పుడు మనస్సు అణుగుతుంది? నీకు తోకం ఉంటే మనస్సు అణుగుతుంది, కానీ నీకు తోకం లేకపోతే మనస్సు ఎక్కడ అణుగుతుంది? కొంతమంది చిన్న మాట పడలేరు. ఒక చిన్న మాట మిమ్మల్ని ఎవరైనా మీ శ్రేయస్సు కోరే వాళ్ళే మీ మాట ఏదైనా అన్నారని మీరు పడలేరు. అంటే మీకు తోకం ఉండదు, మీకు బరువు లేదు, ఇంకా లోచూపేం వస్తుంది మీకు. మీ మాట పడవన్నా అంటారు కొంతమంది, అంటే అది ఏమి తోకం లేదని అర్థం. కొంతమందికి అసలు మామూలు దేవుడిగా వెళ్ళక్కర్లేదు, మామూలుగానే గంభీరంగా ఉంటారు. నెపోలియన్, మహాచక్రవర్తి నెపోలియన్, అంటే ఉదాహరణ చెప్తున్నారు తోకం ఉన్న మనుషులు ఎలా ఉంటారు. నెపోలియన్ చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అతను రూమ్మేట్ ఏం చేశాడంటే, అతని రూమ్మేట్ ఏదో ఆ రూమ్ లో సంచి ఎదిగిపోయింది. పోతే వాడు వెళ్ళి ప్రిన్సిపాల్ తోటి ఏం చెప్పాయంటే, ఎవడో నాకు నా సంచి పోయింది నా రూమ్ లో, నెపోలియన్ నా గదిలో ఉంటున్నాడు కదా, వాడే దొంగతనం చేశాడని నాకు అనుమానంగా ఉందన్నాడు. ఏదో ప్రిన్సిపాల్ గారు పిలిచారు నెపోలియన్. ప్రిన్సిపాల్ గారు పిలిచి నాలుగు కొట్టారు వాడు నెపోలియన్. నిజంగా ఆయన దొంగతనం చేయలేదు. ఎవరు? నెపోలియన్. కానీ నేను దొంగతనం చేయలేదని చెప్పలేదు. తర్వాత ఈ సంచి 15 నెపోలియన్ తీరేది ఎవడో తీశాడని 15 రోజులకు తెలిసింది. మళ్ళీ వీడి ప్రిన్సిపాల్ తోటి చెప్పాడు, ఏమంటే నెపోలియన్ అనవసరంగా మీరు కొట్టేశారు, నెపోలియన్ చేయలేదండి. నెపోలియన్ చేయలేదు, ఎవడో చేశాడు, నేను పొరపాటు నెపోలియన్ అనుమానించాను కానీ నెపోలియన్ చేయలేదు. అంటే ప్రిన్సిపల్ నెపోలియన్ క్లాసులోంచి వాడు ప్రిన్సిపల్ ఛాంబర్ లో పిలిచాడు. పిలిచాను, ఏ పిచ్చవాడు ఇదేంటే, నేను దెబ్బలు చాలా దెబ్బలు కొట్టాను నేను, నువ్వు చేయలేదని చెప్పాలి కదా, మాట్లాడవేంటి అన్నాడు. అప్పుడు నెపోలియన్ అన్నాడు, మీరు అలా కాదు, ముందు నన్ను దెబ్బలు కొట్టకూడదు, అసలు నువ్వు సంచి తీసావా, లేదంటే నేను చేయలేదని చెప్పుండేవాడిని, నన్ను రాగానే రూమ్ లోకి రాగానే కొట్టేశారు, నేను చేయలేదని చెప్తాను కూడా మీ దెబ్బలకి దడిసి నేను అబద్ధం చెప్తానని మీరు అనుకుంటారు అప్పుడు అని చెప్పలేదు అన్నాడు. వాడు నెప్పుడు వాడు తోకం ఉన్న మనుషులు అంటే వాడు, ఇప్పుడు ఈవేళ మీరు ఇలా మాట్లాడుతున్నారు, రిపెంట్ అవుతున్నారు మీరు, ఆ రోజు నేను ఆ బ్యాగ్ చేయలేదని చెప్పినా మీరు నమ్మరని చెప్పాడు నెప్పుడు. నేను తోకం ఉన్న మనుషులు అంటే అది అంటే, అప్పుడు అన్నాడు ప్రిన్సిపల్, నువ్వు నేను నీ గురువు కాదు, నువ్వే నా గురువు అని. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారు, తోకం ఉండాలి, తోకం లేని మనిషి లోపలికి వెళ్ళాడు, తోకం లేని మనిషి లోపలికి వెళ్ళాడు. ఆత్మానుభవానికి అంచెత నువ్వు నీకు ఆత్మానుభవం కలగాలనుకో, ఆత్మ విచారణ కలగాలనుకో, నీకు నేననే తలంపు ఉంది, ఆ తలంపు ఎక్కడైతే ఉదయిస్తుండవు అక్కడికి వెళ్ళి నువ్వు ఉంటేనే కానీ నీకు ఆత్మానుభవం కలగదు ఎట్టి పరిస్థితిలో. ఈయన ఇంకా రాజీ పడ్డక, నీ ఇష్టం వచ్చిన మార్గంలో నువ్వు ప్రయాణించేయి, నేను వెనక్కి రమ్మని అంటాం లేదు, గో ఫార్వర్డ్, మార్చ్ ఫార్వర్డ్, వెళ్ళు ఎవరికే వెళ్ళు, నీ ఇష్టం వచ్చిన మార్గంలో ప్రయాణించేయి. కానీ నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఈ దేహము నేను అనే తలంపు, ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళి అక్కడ ఉండగలిగితేనే కానీ నీకు ఆత్మానుభవం కలగదు, అమృతానుభవం కలగదు. జ్ఞానయోగం ఎందుకంటే విచారణకి, జ్ఞానయోగం ఎందుకంటే విచారణకి, కర్మయోగం ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడు అవటానికి, పవిత్రుడు అవటానికి. జ్ఞానయోగం ఎందుకంటే సెల్ఫ్ ఎంక్వైరీ, జ్ఞానయోగం వల్ల సెల్ఫ్ ఎంక్వైరీ. కర్మయోగం వల్ల ఏంటంటే పరిశుద్ధుడు అవ్వాలి. పరిశుద్ధుడు అవ్వనుకో, నువ్వు పరిశుద్ధుడు అవ్వకుండా నువ్వు జ్ఞానయోగంలో ప్రయాణం చేసినా సక్సెస్ అవ్వదు. ముందు కర్మయోగం చేసి తోకం సంపాదించు, తర్వాత నువ్వు విచారణ చేస్తే సక్సెస్ అవుతావు. నీకు తోకం లేదనుకో, సక్సెస్ అవ్వ, ప్రయాణం చేసినా నువ్వు చేసినా సక్సెస్ అవ్వదు. చిత్తశుద్ధి లేకుండా నువ్వు సాధన చేసినప్పుడు దానివల్ల ప్రయోజనం లేదు, ముగింపు లేదు, నీకు కంక్లూజన్ కెళ్ళవు, ఆత్మానుభవం నీకు అమృతానుభవం కలగదు. చిత్తశుద్ధి లేని వాడు కాదు. ఆ చిత్తశుద్ధి చేసి నువ్వు కర్మను యోగంగా చేస్తే నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. అప్పుడు చిత్తశుద్ధి కలిగాక నువ్వు నాన్నగారు నేనెవరు నేనెవరు అని విచారణ చేస్తే దానికి ఫలితం ఉంటుంది. మూల తలంపు మూలంలోకి వెళ్ళటానికి నీ శుద్ధి, ఈ శుద్ధి నీకు సహకరిస్తుంది. ఇవాళ 27వ తారీఖు అండి, 1వ తారీఖు నుంచి నేనేమైనా చేస్తున్నామని ఇప్పుడుగానే ఆఫ్ చేయబోతుంది. 27వ తారీఖు లేదు, 28వ తారీఖు లేదు, నువ్వు చచ్చే వరకు, నువ్వు ఎవడో నువ్వు తెలిసే వరకు నాన్నగారు నాన్నగారు నేను హువ్యామాయి హూ ఇస్తాయి, హువ్యామాయి హూ ఇస్తాయి, హూ ఇస్తే చచ్చే వరకు చెయ్యి. అందుకని ఆగిపోకు, ఆగిపోతే నేను అది అది నేను ఏదైతే ఏదైతే విచారణ చేస్తానో చచ్చే వరకు చేయవలసిందే. దానికి రోజులు లెక్కెట్టు, మాసాలు సంవత్సరాలు తారీఖులు తేదీలు ఏమి లెక్క పెట్టద్దు, కౌంటింగ్ వద్దు, చచ్చే వరకు. లోపల నీకు తలంపులు అన్నీ వస్తున్నాయి కదా, మరి ఇది మానేస్తే అయ్యేలా పోతే, ఈ విచారణ పోకపోతే అది మానవ. అవన్నీ నశించే వరకు, తలంపులన్నీ నశించే వరకు ఈ విచారణ విడిచిపెట్టద్దు. నువ్వు శ్మశానానికి వెళ్ళే వరకు చేస్తూ ఉండవలసి. తిలక్ గారు అంటారు, లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు అంటారు, నేను భక్తి యోగం అన్నా కర్మే, జ్ఞానయోగం అన్నా కర్మే, జ్ఞానయోగం అన్నా కర్మే, నువ్వు పని చెయ్యి, స్వార్థం లేకుండా పని చెయ్యి, అన్ని యోగాల ఫలితం నీకు వచ్చేస్తుంది. భక్తి వల్ల ఫలితం, జ్ఞానం వల్ల ఫలితం, ధ్యానం వల్ల ఫలితం అన్నీ వచ్చాయి. ఆ సెల్ఫ్లెస్ నువ్వు స్వార్థం లేకుండా పని చేయటం నేర్చుకో. ఏదైనా దేహయాత్రకు సంబంధించి నువ్వు పని నువ్వు చూసుకుని మిగతా అంతా స్వార్థం లేకుండా పనిచేయి. స్వార్థం లేకుండా పని చేయకపోతే దేహజతమైన నేను నశించదు. త్వరం అంటే స్వార్థం లేకుండా పని చేయమని. డిక్షనరీ మీనింగ్ ఉంటే వేరే ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. పిల్లగారు చెప్పేది ఏంటంటే యోగము అని, యోగం అనే శబ్దము ఎక్కడొచ్చినా నిష్కామ కర్మ, స్వార్థం లేకుండా పనిచేయటం. స్వార్థం లేకుండా నువ్వు పని చేస్తున్నావు అనుకో, ఆ దేహగతమైన దానంతగా నశిస్తుంది. అంటే ఆయన ఏం చెప్తాడంటే, జ్ఞానయోగం కర్మయోగం, నువ్వు పవిత్రుడు అవటానికి, నువ్వు పరమ పవిత్రుడు అవటానికి కర్మయోగం అవసరం. నువ్వు పరమ పవిత్రుడు అవ్వాలంటే కర్మయోగం లేకుండా, కర్మను యోగంగా కనుక చేయకపోతే నువ్వు పవిత్రుడు కావాలి. పరిశుద్ధుడు అవ్వకుండా నువ్వు జ్ఞానయోగంలో ప్రయాణం చేసిన సక్సెస్ అవ్వాలి. ముందు కర్మయోగం చేసి తోకం సంపాదించు, తర్వాత నువ్వు విచారణ చేస్తే సక్సెస్ అవుతావు. నీకు తోకం లేదనుకో, సక్సెస్ అవ్వ, ప్రయాణం చేసినా నువ్వు చేసినా సక్సెస్ అవ్వదు. తిలక్ గారు ఇంకోటి అన్నారు, ఆశ్రమం ఏమంటే, అక్కడ ఆశ్రమాలు ఏమన్నా ఉన్నాయి, ఆశ్రమం, శ్రమలోంచే ఆశ్రమం వచ్చు. సోమరతనంగా కూర్చోడానికి కాదు ఆశ్రమాలు వస్తా, ఆశ్రమం అనే శబ్దంలోనే శ్రమ ఉంది. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒకటే పని, వాళ్ళ స్వార్థానికి సంబంధించిన పనులు చేసుకుంటా ఉంటారు. ఆశ్రమం ఆ ఎంచులు తగిలించారని అక్కడ కూడా సోమరతనంగా కూర్చోమని కాదు, అక్కడ శ్రమ, అక్కడ చేసే శ్రమ ఏంటంటే నిన్ను విచారణ చేసుకోవాలి, అదే పని. నువ్వు భూతకోటకి లోకం యొక్క క్షేమం కోసం పని చేస్తూ ఉండాలి, నిన్ను పవిత్రుని చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, అదే టైంలో లోకానికి క్షేమం కలిగజేసే పనులు కూడా చేయాలి, లోకోద్ధరణ కోసం కూడా ఎంతో కొంత పని చేయాలి. భగవంతుడు ఏ విధంగా అయితే ధర్మ మార్గాన్ని స్థాపించడం కోసం పని చేస్తున్నాడో ఆ రకమైన పని నువ్వు ఆశ్రమంలో ఉండి చెయ్యాలి, అది శ్రమ. అసలు ఆశ్రమంలోనే శ్రమ శబ్దం ఉందండి. ఆశ్రమాలు స్వామరపోతులకు కాదు, కష్టపడి పని చేసే వాళ్ళకి ఆశ్రమం, లేకపోతే ఆశ్రమాలు పెట్టకండి. స్వామరపోతులకు ఆశ్రమాలు అనుకుంటున్నారు, శుభ్రంగా చిన్న కూర్చోవచ్చు సాపాటు కోసమని. ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఎవరి పొట్ట కోసం, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గృహస్థుల ఉడితే వాళ్ళ పొట్ట కోసం పని చేసుకుంటూ ఉంటారు, అంతకంత కష్టం ఆశ్రమం అంటే. వీళ్ళకి పొట్ట కోసమే శ్రమ, ఇంట్లో ఉన్నవాళ్ళు గృహస్థులకి. ఆశ్రమంలో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే, ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఎలా పని చేసుకుంటున్నారో, 10 మంది క్షేమం కోసం ఆశ్రమంలో ఉన్నవాళ్ళు అలా పని చేసుకోవాలి. అలా పని చేసాక ఆగిపోకూడదు. దాని వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడానికి కూడా ఆశ్రమంలో పనిచేయాలి. లోపల పని బయట పని రెండు పనులు ఉన్నాయి ఆశ్రమం వాళ్ళకి. అంటే గృహస్థులకంటే ఎక్కువ పని చేసి పని అయితే మీరు ఆశ్రమాలకు కట్టండి, లేకపోతే ఇంటికాడ కూర్చోండి అని చెప్పాడు తిలక్ గారు. తిలక్ గారు జైల్లో రాశారు, 6 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. గీతా రహస్యం 6 సంవత్సరాలు, 6 సంవత్సరాలు పెన్సిల్ తోటి రాశాడు, పెన్ ఇవ్వకపోతే బ్రిటిష్ గవర్నమెంట్. జైల్లో నుంచి 6 సంవత్సరాలు జైల్లో ఉన్నాక బయటకు పోనా వచ్చేటప్పుడు నా పుస్తకం నాకు ఇచ్చేయండి పట్టుకుపోతామంటే, బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఆ పుస్తకంలో ఏమని రాశావో మాకు అలా మమ్మల్ని తిట్టావేమో, మమ్మల్ని తిట్టిన రాకలు ఉంటాయని తీసేసి మీకు మీకెందుకు తిడతామని, నేను రాసిన గీతా రహస్యం మిమ్మల్ని అందరూ ఎందుకు తిడతాం, మీ తెల్లవాళ్ళని అందరూ తిట్టలేదు, కృష్ణుడు చెప్పిన మాటలు నేను రాశానంటే, అంటే మీకు అంత అనుమానంగా ఉంటే పుస్తకం చదివిన తర్వాత మాకు ఇంటికి పంపండి, మీకేమైనా అభ్యంతరాలు మాటలే ఉంటే తీసేసుకోండి. అలా తిలక్ గారు ఇంటికి వచ్చాక పుస్తకం పంపాడు బ్రిటిష్ వాళ్ళకి, కూడా పట్టిరాని వాళ్ళు ఆ పుస్తకం గీతా రహస్యం. అయితే ఇక్కడ నువ్వు లోపలకు వెళ్ళి పుట్టి చోట అన్వేషించింది నేను కాదు, ఇది నేనని జాయించిన విచారణకు సహాయకాలి కాదు. అయితే ఇప్పుడు ఆ మూల తలంపు నువ్వు పట్టుకో, ఉరిక దేహాన్ని నేను కాదు, అది కాదు ఇది కాదు ఇది కాదు, అన్నమయ కోశాన్ని నేను కాదు, ప్రాణమయ కోశాన్ని కాదు, ఈ ప్రాణాన్ని నేను కాదు, అన్నమయ నేను కాదు, అది కాదు ఇది కాదు ఇది కాదు అది కాదు. కానీ ఎలాగా కాదు, ముందు ఏదో ఉన్నావు దాన్ని ధ్యానం చెయ్యి. నువ్వు కాని కాదు నువ్వని ధ్యానం చేసినావు అబ్బు, ఏదైతే నువ్వుగా ఉన్నావు దాన్ని ధ్యానం చెయ్యి. అంటే నీకు ఈ మూల తలంపు దాని మూలంలోకి నెట్టడానికి నువ్వు చూసుకోదు నిజమైన విచారణ. అంటే హూ ఈజ్ దిస్ ఐ, నాలో నేను నేను అని ఎవరైతే విజృంభిస్తున్నారో, నేననే తలంపు ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది అని నీ లోపల నువ్వు విచారణ చేస్తే అది నెమ్మదిగా ఏమవుతుందంటే, ఆ హృదయంలో విచారణ చేస్తే, నువ్వు మనసులో విచారణ చేస్తే అది హృదయంలో చేరుకుంటుంది. అంటే ఆ మూల తలంపు ఎక్కడైతే ఉదయిస్తుందో దాని హృదయము అని అంటారు. అదే చిదాకాశం, అదే హృదయాకాశం, అదే హృదయ గుహ. అదే ఉపనిషత్తులు చెప్తారు హృదయ గుహ, ఆ గుహలో ఉన్నవాడే గుహేశుడు, ఆ గుహలో ఉన్నవాడు గుహేశుడే ఈశ్వరుడు, వాడే కుమారస్వామి, వాడే రాముడు, వాడు నారాయణుడు. ఆ గుహ గుహలో ఉంటాడు, మీ హృదయ గుహలో గుహేశుడు. గుహేశుడు ఎక్కడ ఉంటాడు? గుహలో ఉంటాడు. గుహలో ఉండి శరీరాన్ని యంత్రాలు నడిపినట్టు నడుపుతున్నాడు. ఆ దేహం ఎప్పుడు చనిపోవాలి? ఆ దేహం యొక్క ప్రారంభం ఏంటి? రాబోయే జన్మలో ఈ జీవుడు ఎక్కడికి వెళ్ళాలి? పూర్వజన్మలో వీళ్ళు ఎక్కడ ఉన్నారు? పూర్వజన్మలో ఏ సంస్కారాలు వీళ్ళు మోసుకొచ్చారు? ఆ సంస్కారాలకు అనుగుణంగా ఈ దేహాన్ని ఎలా మళ్లించాలి? ఎక్కడ మళ్లించాలి? ఆ అడ్మినిస్ట్రేషన్ అంతా హృదయం ఎక్కడో ఉన్నవాడు చూస్తున్నాడు అని మీరు అనుకుంటున్నారు. ఆ చూచేవాడు, మిమ్మల్ని నడిపేవాడు, మిమ్మల్ని కంట్రోల్ చేసేవాడు, మిమ్మల్ని నియమించేవాడు, మీ శరీరాన్ని బొమ్మల కింద ఆడించేవాడు, మీ శరీరాన్ని బొమ్మల కింద తిప్పేవాడు, ఎక్కడో వైకుంఠంలోనే కైలాసం ఉన్నాడు అనుకుంటున్నారు. అలా వద్దు, ఆమరపాటు వద్దు, అలా మాయపుచ్చుకోకండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, మీరు అలా మోహపడకండి. మీ హృదయ గుహలోనే మిమ్మల్ని నియమించేవాడు ఉన్నాడు. మీ దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి మిమ్మల్ని నియమించేవాడు మీ హృదయ గుహలో ఉన్నాడు. అయితే హృదయ గుహ అంటే ఎక్కడ ఉంది? అది మీ దేహంలో భాగం కాదు. హృదయ గుహ మీ లోపలే ఉంది, కానీ అది దేహంలో ఒక భాగం కాదు, దేహంలో ఒక పాత్ర కాదు. ఆ మూల తలంపు యొక్క మూలమే హృదయ గుహ. అయితే మూల తలంపు మూలంలో మీరు విచారణ చేసి విచారణ చేసి విచారణ చేసి పవిత్రత పెంచుకుని, ఏకాగ్రత పెంచుకుని, ప్రవీణత పెంచుకుని, మీరు యోగాన్ని అభ్యసించి చిత్తశుద్ధి సంపాదించి ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళేటప్పుడు మూల తలంపు మూలమే హృదయ గుహ. ఆ మూల తలంపు మూలాన్ని చూసిన వెంటనే అది నశిస్తుంది. దేహానికి పరిమితమైన నేను, దేహగతమైన నేను, మనోగతమైన నేను, ఇంద్రియాలతో తాదాత్మ్యం పొందే నేను, మనస్సుతో తాదాత్మ్యం పొందుతున్న నేను, ద్వంద్వాలతో తాదాత్మ్యం పొందుతున్న నేను, జన మరణాలతో తాదాత్మ్యం పొందుతున్న నేను, శరీరం మరణించాక ప్రయాణం చేస్తున్నటువంటి నేను, ఆ మూల తలంపు మూలము చూసిన వెంటనే నువ్వేదైతే నేను నేను అనుకుంటున్నావో అది నశిస్తుంది, అది పత్తా లేకుండా పోతుంది. శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకుంటా, అది నిజం కదా తలంపు. ఆ మూల తలంపు ఎంత నిజమో దేహం చనిపోవటం కూడా అంతే నిజం. ఆ మూల తలంపు ఎంత నిజమో ఇంకో దేహం రావటం కూడా అంతే నిజం. చావు పుట్టుకలు అంతే నిజము. ఈ గౌరవాలు, ఈ అగౌరవాలు, ఈ గొప్పలు, ఈ చెప్పలు, ఈ మూల తలంపు ఎంతే నిజమో అంతే నిజం. అటుకు స్వతంత్రమైన ఎగ్జిస్టెన్స్ ఏమి లేదు. ద్వంద్వాలన్నీ కూడా మూల తలంపు ఎంత నిజమో అంతే నిజం. మూల తలంపు మూలంలో నశించిన వాడు ద్వంద్వ రహితుడు అవుతాడు. వాడికి అద్వైతానుభవం, వాడికి అమృతానుభవం, వాడి అద్వైత శిఖరాలను అందుకుంటాడు. ఇప్పుడు ఏదైతే నేను 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 అంటున్నానో ఆ మూల తలంపు, ఆ మూల తలంపుని నేను నేను అంటున్నాను. ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళేటండి, మూలంలోకి వెళ్ళేటప్పటికి మూల తలంపుకి దిక్కు ఉండదట, దిక్కు లేకుండా, దిక్కు దానికి దిక్కు కనిపించదట, దిక్కు తోచకుండా బయటకు పోతుందట. ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళేటప్పటికి మూల తలంపుకి ఇంకా దిక్కు ఉండదట్టండి, దానికి దిక్కు ఉండదు. అంటే దిక్కు ఉండదు కాబట్టి దిక్కు లేకుండా పోతుందట. ఇది రమణ మహర్షి గారి భాష. దానికి దిక్కు ఉండదు, దిక్కు ఆగిపోతుంది దానికి. ఆ మూల తలంపుకి ఏదో నీడ కనిపిస్తా అనుకుని దానికి ఏదో దిక్కు కనిపిస్తా అనుకుని ఆగిపోతుంది, చావదండి. దానికి ఏ దిక్కు కనపడినప్పుడు ఇంకా అది పోతుందండి. దానికి ఆలంబరం ఇంకేం సపోర్ట్ కనపడదు. సపోర్ట్ ఉంటే అది పోదు. సపోర్ట్ ఏమి లేనప్పుడు ఇంకా అది పోతుందండి. మూల తలంపుకి ఏమి దిక్కు లేనప్పుడే అది దిక్కు లేకుండా పోతుంది. అప్పుడు లోపల ఉన్న సత్యం, ఈ మూల తలంపు ఎప్పుడైతే మూలంలో నశించిందో లోపల ఉన్న సత్యం స్వయంగా తానంతట తాను ప్రకాశిస్తుంది. దాని స్వరూపమే జ్ఞానం, దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపమే శాంతి. ప్రపంచంలో మాకు అధికారం అక్కర్లేదని చెప్పేవాడు ఉన్నారు, చదువు అక్కర్లేదని చెప్పేవాడు ఉన్నారు, ధనం అక్కర్లేదని చెప్పేవాడు అనేక మంది ఉన్నారు. కానీ నాకు సుఖం అక్కర్లేదు, శాంతి అక్కర్లేదని చెప్పేవాడు సృష్టిలో ఒక్క జీవుడు ఉన్నాడా? ఏమంటే ఈ పంచాయతీ కూడా ప్రెసిడెంట్ మీకు ఇస్తాం పుచ్చుకోవడం అక్కర్లేదని చెప్పేవాడు చాలా మంది. అది 10 ఎకరాలు మీకు రాసిస్తామంటే మాకు ఎందుకంటే మాకు అక్కర్లేదు, మాకు ఉన్నది సరిపోతున్నాడు, మాకు వద్దని చెప్పేవాడు కూడా అక్కర్లేదని చెప్పేవాడు ఉన్నారు. ఇప్పుడు కూడా మీకు ఎందుకు చెప్తున్నాడు పదవి ఇస్తాను వద్దని చెప్పాడు గాంధీ గారికి పదవి ఎందుకు? ఇప్పుడు గాంధీ గారికి మనం పదవి ఇస్తాను అంటాం అనుకుని వద్దని చెప్తాడు. ఇప్పుడు ఎందుకు ఈ పదవి అక్కర్లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు, డబ్బు అక్కర్లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు, మాకు చదువులు అక్కర్లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు, మాకు ఉద్యోగాలు అక్కర్లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు, మా గౌరవాలు కూడా అక్కర్లేదండి అని చెప్తారు కొందరు. మాకేం గౌరవాలు అక్కర్లేదండి, ఊరేగింపులు అక్కర్లేదు, గుర్రాలు ఏనుగులు అక్కర్లేదు, సన్మానాలు అక్కర్లేదు. కొంతమంది ఆ సన్మానం చేస్తామంటే అంగీకరించడం వాడు. ఏమీ అక్కర్లేదని చెప్పేవాడు కానీ మాకు శాంతి అక్కర్లేదు, సుఖం అక్కర్లేదని చెప్పేవాడు సృష్టిలో ఎవడైనా ఉన్నాడా? ఇది ఇక్కడ భగవాన్ ఎందుకు వీడు చెప్పేది ఏంటి? భగవాన్ చెప్పింది అంటే సుఖం నాకు అక్కర్లేదు, శాంతి నాకు అక్కర్లేదు. ఏ మతస్థుడు కానీ, ఏ జాతి వాడు కానీ, ఏ భక్తుడు లేకపోతే ఏ కులస్థుడు కానీ, ఏ ప్రాంతం వాడు కానీ నాకు సుఖం అక్కర్లేదు, శాంతి అక్కర్లేదని చెప్పేవాడు అక్కడ ఉన్నాడా సృష్టిలో? ఉంటే చెప్పండి, అది స్వరూపం. తన స్వరూపాన్ని తనకు వద్దని ఎలా అని చెప్తాడు అతను? కీర్తి తన స్వరూపం కాదు, భార్య తన స్వరూపం కాదు, ధనం తన స్వరూపం కాదు, తన స్వరూపం శాంతి. అది వద్దని ఎలా చెప్తాడు తానై ఉన్నప్పుడు? అయితే నీకు బజార్లో దొరకదు, అది నీకు బజార్లో దొరకదు. ఆ మూల తలంపు మూలంలోనే ఆ శాంతి ఉంది. మూల తలంపు తన మూలాన్ని అది చూచినప్పుడు అది నశిస్తుంది. అప్పుడు నీకు శాంతి స్వరూపంగా వ్యక్తమవుతుంది, సుఖం స్వరూపంగా వ్యక్తమవుతుంది. నీ బాహ్యమైన సంఘటన మీద కానీ నీ శాంతికి ఆధారపడవలసిన పని లేదు. ఈ సుఖం కోసం త్యాగరాజు గారు 96 కోట్ల రామనామాన్ని చేశాడు. రామనామం 96 కోట్లు చేశాడు త్యాగరాజు, 96 కోట్లు ఈ సుఖం కోసం. ఏది ఆత్మసుఖాన్ని పొందటానికి, ఆత్మశాంతిని పొందటం కోసం 96 కోట్ల నామాన్ని జపించాడు రామనామం. ఆ లోపల వస్తువు కూడా నీకు తానుగా వ్యక్తం అవుతుంది. లోపల వస్తువు నీకు తానుగా వ్యక్తం అవుతుంది. అప్పుడు నువ్వు పోతావని నువ్వు కంగారు పడక్కర్లేదు. అది పరిపూర్ణంగా ఉంటుంది, హద్దులు లేకుండా ఉంటుంది. పరమాత్మకి పరిమితులు లేవు, పరమాత్మ పరిపూర్ణంగా ఉంటుంది. ఆ పరమాత్మ తాలూకు సుఖం, ఆ శాంతి, ఆనందానికి నువ్వు కూడా వారసుడు అవుతావు. నువ్వు వెతికే వస్తువు ఎక్కడో లేదు, నీ లోపలే ఉంది. లోపల బంగారం నువ్వు నీ రోడ్డు మీద గాజు పెంకుల కోసం తిరుగుతున్నావు. ఈ బంధము మోక్షం అనే భావనలు కేవలం మనస్సు వికారాలు. నాకు మోక్షం కావాలి, నాకు మోక్షం కావాలి అనుకోవటం కూడా అదొక వికారం. నువ్వు బంధంలో ఉన్నాననుకుంటున్నావు కాబట్టి నువ్వు మోక్షం కోరుతున్నావు. అసలు నువ్వు బంధంలో లేవనే సంగతి నీకు తెలిసినప్పుడు నువ్వు మోక్షం అడగవు. బంధం గురించి, మోక్షం గురించి ఆలోచించేది మనస్సు. లోపలన్న చైతన్యానికి ఆ బంధం ఎలా ఉంటుందో తెలియదు, ఆ వస్తువుకి మోక్షం ఎలా ఉంటుందో తెలియదు. లోపలన్న చైతన్యం అది నీవై ఉన్నావు, అది నీవుగా ఉండలేకపోతున్నావు కాబట్టి నువ్వు మనస్సుగా ఉంటున్నావు, దేహంగా ఉంటున్నావు. అంటే బంధము మోక్షం గురించి ఆలోచిస్తున్నావు. ఏ వస్తువుకైతే బంధం లేదో, ఏ వస్తువుకైతే మోక్షం లేదో, ఆ శబ్దాలు కూడా తెలియవు. ఏ వస్తువుకైతే జన్మ ఎలా ఉంటుందో తెలియదు, ఏ వస్తువుకైతే మరణం ఎలా ఉంటుందో తెలియదు. అది నీవై ఉన్నావు. అది నీవై ఉన్నప్పుడు, అది నీకు తానుగా నీకు వ్యక్తమైనప్పుడు బంధ మోక్షం అవుతాడు, పని లేదు నీకు. అలా వస్తువుకు బంధం లేదు, మోక్షం లేదు. ఈ బంధ మోక్షాలు కూడా ఈ మనోకల్పితమే. అంటే మన కోరికలకి, మన కష్టాలకి, మన నష్టాలకి, మన బాధలకి, మన ఇష్టాలకి, మన అయిష్టాలకి, మన ఎమోషన్స్కి, మన టెన్షన్స్కి, మన బీపీకి, అన్నిటికి ఎవరో కారణం కాదు, మన అజ్ఞానమే కారణం. ఈ అజ్ఞానం ఆ జన్మకు ఆ జన్మ, ఆ జన్మకు ఆ జన్మ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఈ అజ్ఞానం ప్రతి జన్మ కూడా నేను అజ్ఞానం వెంటాడుతున్నాను. ఆ మూల తలంపు మూలంలోకి వెళ్లే వరకు ఆ మూల తలంపు అజ్ఞానం అవిద్య మూల తలంపు రూపంలో ఉంది. అంటే మూల తలంపు నశించే వరకు అజ్ఞానం అవిద్య నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. దానివల్ల నీకు దుఃఖం వస్తూనే ఉంటుంది. ఆ భగవాన్ చెప్తారు, భగవాన్ చెప్తాను ఆయనకి ఎప్పుడైనా కొంచెం కొంచెం ఉద్రేకం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆ ఉద్రేకం మన కోసం కల్పించుకోవడం అనుకోండి. అది ఆ మూల తలంపు నీకు ఎంతకాలం అయితే ఉందో అంతకాలం చిన్న లెస్ సారో లెస్ స్టేట్ నువ్వు పొందలేవు. ఆ మూల తలంపు ఉన్నంతకాలం నువ్వు పాపరహితుడు అవ్వలేవు, దుఃఖ రహితుడు అవ్వలేవు. నువ్వు పాపం వెంటాడుతుంటుంది, దుఃఖం వెంటాడుతుంటుంది. మూల తలంపు ఉన్నంతకాలం నువ్వు పాపం చేయకుండా ఉండలేవు. ఆ మూల తలంపు ఉన్నంతకాలం నువ్వు దుఃఖ రహితుడు అవ్వలేవు, పాపరహితుడు అవ్వలేవు. ఆయన చేత నువ్వు చిన్న లెస్ సారో లెస్ స్టేట్కి పొందాలంటే మూల తలంపులోంచి నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా విడుదల పొందవలసింది. పాపం మూల తలంపు రూపంలో ఉంది, దోషం మూల తలంపు రూపంలో ఉంది. ఆ మూల తలంపు నీకున్నంత కాలం నేను దోషం ప్రస్తుతానికి దోషం చేయకపోయినా భవిష్యత్తులో చేయొచ్చు. ఇప్పటివరకు మనకు దేహం ఉంది, ఇప్పటివరకు రోగం లేదు, రేపు రాదని ఏమి లేదు. కొంతమందికి ఎప్పుడు నేను ఎప్పుడు ఆరోగ్యవంతులేండి, నేను ఎప్పుడు ఆరోగ్యవంతులేండి, ఎప్పుడు హాస్పిటల్ ముఖం చూడలేదని అంటూ ఉంటారు. సడన్ గా అందుకుంటుంది క్యాన్సర్. దేహం ఉండగా రోగం రాదని మీరు ఎప్పుడు అనుకోద్దు. ఏ టైంలోనే రోగం రావచ్చు. ఈ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ డిసీజ్. అలాగే దేహం ఉండగా రోగం రాదనుకోవటం ఎటు ఉండదు. మూల తలంపున్నంత కాదు నువ్వు దుఃఖ రహితుడిగా పాప రహితుడిగా నువ్వు జీవించలేవు. ఏ టైంలో నువ్వు పాపం చేయొచ్చు, ఏ టైంలో నీకు దుఃఖం రావు. ఇవాళ దుఃఖం రాకపోవచ్చు, రేపు దుఃఖం వచ్చేయచ్చు. అంటే సార్ లెస్ సిన్ లెస్ స్టేట్ నువ్వు పొందాలనుకుంటే నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేకపోయినా మూల తలంపులోంచి, ఆ మొదటి తలంపులోంచి, ప్రథమ తలంపులోంచి, ప్రధాన తలంపులోంచి విడుదల పొందవలసిందే. నీ ఇష్టం వచ్చిన మార్గంలో ప్రయాణం చెయ్యి. నిన్ను బలవంతం పెట్టవలసిన అవసరం నాకు లేదు అంటారు. నేను జనాన్ని పోగు చేసుకునే పని నాకు అసలు లేనేలేదు. నీ ఇష్టం వచ్చిన మార్గం, నాకు గురు శిష్య సంబంధం లేదు. నీ ఇష్టం వచ్చిన మార్గంలో ప్రయాణం చేసుకో. ఆ మూల తలంపులోంచి విడుదల పొందాలనేటువంటి ఆ కాంక్ష నీకు ఆ జిజ్ఞాస రావటం లేదని అలా పడి ఉండవు. అందుకని విచారణ చేసుకో, విచారణ చేసుకో, ఏడికి మొత్తాలు పెట్టుకుంటుంది. మిమ్మల్ని బతిపడాల్సిన పని నాకేంటి అంటున్నాడు అది. ఆ టైం వచ్చినప్పుడు మీరే చేస్తారు, అప్పుడు చేస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు మూల తలంపును అక్కడ పెట్టుకుని సారోల ఎస్టేట్ సింగిల్ ఎస్టేట్ సాధ్యం కానే కదా అసలు. ఆ మూల తలంపు దాని దగ్గర ఇంకో ప్రమాదం, ఆ మూల తలంపు దగ్గర ఇంకో ప్రమాదం. దేహం లేకుండా ఉండలేదు. కొన్ని దేహం చచ్చిపోయింది అనుకోండి, అది విడిచిపెట్టదు. ఆ దేహం లేకుండా ఉండలేదు. దేహం వస్తే ఇంద్రియాలు వచ్చేస్తాయి, అక్కడి నుంచి ప్రపంచం వచ్చేస్తుంది. ప్రపంచం వస్తే దేవుడు వచ్చేస్తాడు. అక్కడి నుంచి పుణ్యం వస్తుంది, అక్కడి నుంచి పాపం వస్తుంది, అక్కడి నుంచి ధర్మం, అక్కడి నుంచి అధర్మం, అక్కడి నుంచి న్యాయం, అక్కడి నుంచి అన్యాయం, అక్కడి నుంచి మనోధర్మ శాస్త్రం, ఇంకా అక్కడి నుంచి అన్ని అన్ని వేదాలు. అంటే అక్కడి నుంచి వేదాల్లో చెప్పినటువంటి ప్రయోజనాలు, ఏ మంత్రం చదివితే ఏ కోరిక నెరవేరుతుంది, ఈ భారతదేశానికి చక్రవర్తి అవ్వాలంటే ఏ యుద్ధం చేయాలి, ఈ మూల తలంపు నానా పెంటలో తెచ్చి పెడుతుంది. అక్కడ ఆ వేదానగరి దొల్లేవాడు ఈ మూల తలంపే. నేను మంచి లోకాన్ని పొందాలి, మంచి లోకాన్ని పొందాలి, స్వర్గలోకాన్ని పొందాలి, అక్కడ ఉన్నటువంటి భోగాలను అనుభవించాలనుకున్నా కూడా ఈ మూల తలంపే. నువ్వు సాధన బాగా చేస్తున్నావు అయితే, నువ్వు కాని దాన్ని నువ్వు అనుకోవటం మానేసావా? మానలేదు. ఏంటి సాధన నువ్వు చేసి ఏంటి అయ్యా, ఏంటి నువ్వు చేసి సాధన అంటారు భగవాన్? ఏంటి ఏం చేసి ఉద్ధరించేస్తున్నానంటావు? ఏంటి నువ్వు కాని దాన్ని నువ్వు అనుకోవటం మానేసావా? మానలేదు. ఏంటి నువ్వు చేసి సాధన? మార్నింగ్ వాకింగ్, ఈవినింగ్ వాకింగ్ అనే నువ్వు సాధన చేసేస్తున్నాను, సాధన చేసేస్తున్నానంటున్నావు. నువ్వు కాని దాన్ని నువ్వు అనుకోవటం మానేసావా? మానలేదు. ఏంటి నువ్వు చేసి సాధన? ఏ కర సాధన, కచ్చి సాధన ఇది. మిమ్మల్ని ఎవరైనా అగౌరవపరిచారనుకోండి, మీరు బాధపడుతున్నారా లేదా? బాధపడుతున్నారు. ఇంకేంటి సాధన ప్రయోజనం? అంటే నీకు ఆకారాలను పట్టుకున్నా వికారాలు వచ్చి ఈ మూల తలంపుకే. ఈ మూల తలంపు ఆకారాలను పట్టుకుంటా ఉంటుంది, ఆకారాలను వదిలేస్తా ఉంటుంది. ఈ మూల తలంపు కొంతమంది విరోధం పెట్టుకుంటుంది, కొంతమంది ఫ్రెండ్షిప్పులు చేస్తూ ఉంటుంది. ఫ్రెండ్షిప్పులు ఈ మూల తలంపు ఏం చేస్తుందంటే కొంతమంది విరోధం పెట్టుకుంటుంది, కొంతమంది ఏం చేస్తుంది స్నేహం చేస్తూ ఉంటుంది. విరోధం పెట్టుకున్నా మనసు మనసు బయటకు వచ్చేస్తూ ఉంటుంది, స్నేహం పెట్టుకున్నా మనసుకి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా బయట మనసు బయటకు రావడానికి ఎన్ని రకాల పనులు చేయాలో అన్ని రకాలు మూల తలంపు చేస్తూ ఉంటుంది. ఏం చేయాలి? మూల తలంపు మూలంలోకి వెళ్ళడం దానికి ఇష్టం ఉండదు. ఏంటి మూల తలంపు మూలంలోకి వెళ్తే పోతుందని దానికి తెలుసు. అంచే నువ్వు లోపలికి వెళ్ళినవ్వకుండా నేను బయట ఉంచడానికి, బయట చెప్పడానికి, నీ మనసును బాహ్యముఖం చేయడానికి ఆకారాలను పట్టుకుంటుంది, ఆకారాలను విడిచిపెట్టేస్తూ ఉంటుంది. ఆ చనిపోయినప్పుడు కూడా ఏదో ఆకారాన్ని పట్టుకుని స్మరిస్తూ ఉంటుంది. గాడ్ విత్ ఫారం ఆర్ ఫారంలెస్ గాడ్. ఒకసారి భగవాన్ అడిగారు, రూపం ఉన్న దేవుణ్ణి మమ్మల్ని ఆరాధించమంటారా? రూపం లేని దేవుణ్ణి ఆరాధించమంటారు? గాడ్ విత్ ఫారం, లేకపోతే ఫారంలెస్ గాడ్, గాడ్ విత్ ఫారం, రూపం ఉన్న దేవుణ్ణి ఆరాధించమంటారు, ఫారంలెస్ గాడ్, అది రూపమే లేని దేవుణ్ణి ఆరాధించమంటారు? భగవాన్ అన్నారు, అసలు ఆరాధించడం మొదటిగా ఎవరిని ఒకరిని చెయ్యన్నారు? ఎందుకు వచ్చిన గొడవ మొత్తం ఎస్కేప్ చేసిన అంతాను. వస్తువు ఒకటి, అక్కడ ఎలాగైనా వాడికే చెందుతుంది. రూపంతో దేవుణ్ణి ఆరాధించినా, రూపం లేని దేవుణ్ణి ఆరాధించినా, ఆరాధన అక్కడికే చెందుతుంది. ఈ తర్కం చేసి నెల సంవత్సరాలు సరిపడతా చేసి ఏదో తేడు ఎవరినొకటి ప్రార్థించు, రూపమే పర్లేదు, రూపం లేకపోయినా పర్లేదు, ఆరాధన ప్రారంభించదు అని ఆకారాలను పట్టుకుంటుంది. ఏది ఈ శరీరం ఇప్పుడు ఈ జన్మలో ఈ ఆకారాన్ని పట్టుకుంది. అహంకారం ఏం చేస్తుంది ఈ జన్మలో? ఈ ఆకారం రాబోయే జన్మలో ఏదో జన్మ వస్తుంది కదా, మనకు ఏదో శరీరం వస్తుంది కదా, జన్మ అంటే శరీరం రావటం కదా, అప్పుడు ఆ శరీరాన్ని పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళందరూ బంధువులు. బంధించడానికి బంధువులు ఎవరంటే బంధించేవాళ్ళు. పూర్వం ఒక భక్తులు ఏమడిగాడు, పండరిపురంలో ఒక భక్తులు ఏమన్నాయంటే, ఒక కృష్ణ భక్తులు ఏమన్నాయంటే, నా శత్రువుల నుంచి నువ్వు కాపాడక్కర్లేదు, నా మిత్రుడి నుంచి కాపాడు, రంగా పాండురంగా అన్నాడు. పాండురంగ భక్తులు అక్కడ ఏమన్నాడంటే, రంగా పాండురంగా, నా శత్రువుల నుంచి నువ్వు కాపాడదు, నేను కాపాడుకునే శక్తి నాకు ఉంది, నా మిత్రుల నుంచి మటుకు నువ్వు కాపాడు. అంటే నాకు టైం అంతా నా మిత్రులు తినేస్తున్నారు, ముందు నా మిత్రుల దగ్గర నుంచి కాపాడు, నా శత్రువుల దగ్గర నేను కాపాడుకుంటాను అన్నాడు. ఓ రంగా పాండురు రంగా, నిన్ను స్మరించుకోకుండా, నీ పాదాలకు అర్చన చేసుకోకుండా నా స్నేహితులు నా టైం అంతా తినేస్తున్నారు, నా స్నేహితుల దగ్గర నుంచి నన్ను కాపాడు, నా విరోధుల దగ్గర నుంచి నన్ను నేను కాపాడుకునే శక్తి నాకు ఉంది, రంగా పాండు రంగా అన్నాడు. ఓ రంగడు భక్తుడు, రంగడంటే కృష్ణుడు. అంటే ఇది ఏదో ఆకారాన్ని పట్టుకుంటా ఉంటుంది. ఆకారాలని చెప్పి వికారాలు తప్పవు, ఆకారాలని చెప్పి వికారాలు తప్పవు. ప్రతి జన్మలో కూడా ఏదో శరీరాన్ని అహంకారం పట్టుకుని వేలాడుతూ ఉంటుంది. ఒక ఆకారాన్ని వదిలేసి ఇంకో ఆకారాన్ని పట్టుకుంటుంది. ఈ శరీరం చచ్చిపోయింది అనుకోండి, ఇంకో శరీరాన్ని పట్టుకుంటుంది. ఆ శరీరం చనిపోయింది అనుకోండి, ఇంకో శరీరాన్ని పట్టుకుంటుంది. ఏదో ఆకారాన్ని పట్టుకునేది బతుకుతూ ఉంటుంది, ఏదో శరీరాన్ని పట్టుకునేది బతుకుతూ ఉంటుంది. అయితే నువ్వు విచారణ మట్టుకి చిత్తశుద్ధుడు చెయ్యాలి. ఏ పని చేసినా చిత్తశుద్ధుడు చెయ్యాలి. వేమన అంటాడు కదా, చిత్తశుద్ధి లేని శివ పూజ లేడాలని. నువ్వు చిన్న పని పెద్ద పనన కాదు, హార్ట్ఫుల్గా చెయ్యి, హార్ట్ ఫెల్ట్గా చెయ్యి. కొంత మందికి హృదయ స్పందన ఉంటుంది. వాళ్ళు ఏం ఇవ్వక్కర్లేదు మనకు ఆ మాట. చాలు వరల్డ్ ఇస్ గ్రేస్, లుక్ ఇస్ గ్రేస్, టచ్ ఇస్ గ్రేస్, ఎవ్రీథింగ్ ఇస్ గ్రేస్. వాళ్ళు యాంత్రికంగా ఉంటారు. ఆ మాటలో హృదయ స్పందన ఉంటుంది, చేతలో హృదయ స్పందన ఉంటుంది. పెద్ద పన చిన్న పన ఆ పని ముఖ్యం కదా. అక్కడ హృదయం, అక్కడ హార్ట్ యొక్క ప్రజెన్స్ ఉంటుంది. కొంతమంది మన అహంకారానికి ఇది పెద్ద పని చిన్న పని అనగా భగవంతుడికి అన్ని పనులు సమానమే. కానీ ఏ పని చేస్తున్నావు అది ముఖ్యం కాదు, చేసి పని ఎలా చేస్తున్నావు అది ముఖ్యం. అవి హృదయపూర్వకంగా చేస్తున్నావా, చిత్తశుద్ధుడు చేస్తున్నావా. కొంతమందికి వాళ్ళ పేరంటే బాగా ఇష్టం. లేదండి మీరు ఇక్కడ ఆంజనేయం, ఆంజనేయం విగ్రహం పెడతారు, ఆంజనేయం విగ్రహం పెడతారు, గోడ మీద నా పేరు రాస్తారని ముందు అడిగేస్తారు పాపం వాళ్ళు. అది పోనీ ఆంజనేయం పేరు రాయని సరిపోతున్నాను రండి, నా పేరు అక్కడ రాస్తారు లేదా గోడ మీద. ఒకటి ఆ రూపబుద్ధి, ఒకటి నామబుద్ధి, ఒకటి ఆ రెండాటిలోంచి మీరు ఎన్ని యోగాభ్యాసాలు చేసినా ఆ రెండాటిలోంచి విడుదల పొందకపోతే మటుకు మూల తలపు మూలంలోకి వెళ్లే ప్రశ్నే లేదు. రూపబుద్ధి ఒకటి, నామబుద్ధి ఒకటి, ఆ రెండే మనల్ని బంధించి ఎక్కడో వదిలేసి, ఫండమెంటల్స్ వదిలేసి, పునాదులు వదిలేసి, ఎల్కేజీ ప్రీకేజీ యూకేజీ వదిలేసి ఎక్కడో మేము ఎంఏలోకి వెళ్ళిపోతాం, పిహెచ్డీలోకి వెళ్ళిపోతాం అంటే అనవసరం టైం వేస్ట్ ముందు. ఈ రూపబుద్ధి నామబుద్ధి మనం పాడు చేసి ఏమి లేదు. మీరు ఆ రూపబుద్ధిలోంచి నామబుద్ధిలోంచి విడుదల పొందిన మరుక్షణంలో మనకు వస్తువు తత్వం వ్యక్తమవుతుంది, మనకు స్వరూపం వ్యక్తమవుతుంది, ఉన్న వస్తువు ఉన్నట్టుగా తెలియబడుతుంది. ఆ మూల తలంపు మూలాన చూసిన వెంటనే మూల తలంపు అసలు వేరేలేదనే సంగతి నీకు అర్థమవుతుంది, నీకు అవగాహనలోకి వస్తుంది. అప్పుడు లోపల ఉన్న వస్తువు అస్పష్టంగా కాదు, స్పష్టంగా, సందిగ్ధంగా కాదు, అసందిగ్ధంగా నీకు వ్యక్తమవుతుంది. ఒక నిమిషం కాదు, క్షణం కూడా నువ్వు టైం వేస్ట్ చేయవు. శరీరానికి ముసలితనం వస్తుంది, ముసలితనం వచ్చిన తర్వాత చావు వెంబడిస్తూ ఉంటుంది. పుట్టిన వాడిని చావు వెంబడిస్తూ ఉంటుంది, చనిపోయిన వాడిని పుట్టికి వెంబడిస్తూ ఉంటుంది. అహంభావ రహిత స్థితి పొందే వరకు ఈ మామూలుగా ఈ ప్రకృతి విడిచిపెట్టదు. ప్రకృతి అంటే ఎక్కడో బయట ఉందనుకోకండి. ప్రకృతి అంటే సత్వగుణం, ప్రకృతి అంటే రజోగుణం, ప్రకృతి అంటే తమో గుణం. ఈ గుణాలు మనలో ఉన్న ఈ గుణాలు, ఈ గుణాలలోంచి నువ్వు విడుదల పొందకుండా నీకు స్వరూపం వ్యక్తం కాదు, నీకు మాయ దారివ్వదు. నీ పాదాలని ఆశ్రయిస్తేనే నారాయణుడు యొక్క, మహావిష్ణువు యొక్క పాదాలను ఆశ్రయిస్తేనే, సర్వేశ్వరుడు యొక్క, పరమేశ్వరుడు పాదాలను ఆశ్రయిస్తేనే ఆ పాదాలను చింతించగా చింతించగా మాయ నీకు దారిస్తుంది. మాయ నీకు బయట లేదు, లోపల ఉంది, అది గుణాల రూపంలో ఉంది. ఆ గుణాలలోంచి విడుదల పొందుతావు పరమేశ్వరు. అంటే ఒక క్షణం కూడా, ఒక క్షణం కూడా టైం వేస్ట్ చేయొద్దు. కాలం పరిష్కారంగా చూడండి, రేపు పరిష్కారం వాళ్ళు ఎవడన్నా వచ్చిన మాట్లాడినా పట్టించారు, వాళ్ళ బుర్ర మద్దగా చదువుతుంది. ఒక క్షణం కూడా వాళ్ళు వేస్ట్ చేయరు. ఆ రాత్రి ఒంటిగా కూడా చదివేది మహామన్ నిద్రపోతే ఏ కూడా పట్టించుకోరు. అలా క్షణం కూడా నువ్వు వేస్ట్ చేయొద్దు. వ్యర్థమైన చోటి, వ్యర్థమైన నీకు పనికిరాని తలంపులు, నీ కుటుంబానికి పనికిరాని వ్యర్థమైన ప్రసంగాలు ఎందుకేమో. శత్రుత్వాలు చోడు కాలాన్ని పాడు చేసుకుంటున్నారు, కొంతమంది స్నేహాల చోడు కాదు ఎలాగైనా కాలాన్ని పాడు చేసుకోవాలి. వేస్ట్ ఎలాగే వేస్ట్ చేయడం, శత్రుత్వ ఆ పద సాధించడం, కొంతమంది ఫ్రెండ్షిప్లు చేసి మీ దేహం ఈ ప్లానెట్ మీదకి వచ్చిన ప్రయోజనం ఎందుకు వచ్చింది? శరీరం భూమి మీదకి మరణం ఎందుకు వచ్చిందో ఆ ప్రారంభం పూర్తి అయిన తర్వాత ఒక క్షణం. బాగా తెలివైన డాక్టర్ గారికి కూడా రోగం ఏంటి అర్థం. ఆ తెలివైన డాక్టర్ గారికి అవన్నీ కూడా లోపల ఈశ్వరుడు ఉన్నాడు. ఆ తెలివైన డాక్టర్ ఆ శరీరం శవమైన తర్వాత అర్థం అవుతుంది ఆ రోగం ఏడు. అప్పుడు అక్కడ కూడా ఇచ్చామండి, మరి రోజు చచ్చిపోతే మేమేం చేస్తా ఉంటారు. అంటే క్షణం కూడా మీరు పాడు చేసుకోకండి. భగవంతుడు కాల రూపంగా ఉన్నాడు. కాలాన్ని మీరు అడవరు పరుస్తా అంటే కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటే భగవంతుని అడవరు పరిచినట్టు. వ్యర్థ ప్రసంగం, వ్యర్థమైన మాటలు మీకు మాటలు చెప్పుకుంటాం. మీకు ఇద్దరు మనం మూడవడు గురించి చెప్పుకుంటాం. మనం మూడవడు గురించి చెప్పుకున్నప్పుడు వీళ్ళిద్దరు గురించి చెప్పుకోవాలి. వ్యర్థమైన ఎందుకు పనికిరాను, వ్యర్థమైన వ్యర్థమైన దెయ్యాలని మీ కొంపలో అటువంటి మాట దెయ్యాలు వలకాటలో ఉండవు. మీ కొంపలో వ్యర్థమైన మాటలు కాలాన్ని వృధా చేసుకోండి. మీ కాలం వృధా చేసుకోకుండా మీరు ఆత్మవిచారణ చేసుకుంటే వాడికి ఏనాడుతో నీకు ఆత్మ సైన్ చెత్త నీకు దొరకదు. చెత్తశుద్ధి కంటే నీకు కొంత విచారణ అవసరం, నిష్కామకర్మ పెట్టుకుని అదే ఆశ్రమం. ఆశ్రమం వాడు విచారణ చేసుకోవాలి, నిష్కామ కర్మ చేయాలి. లేదా ఆశ్రమాలు తిరగ్గారన్నారు, ఎవడ కొంపలాడు పడి ఉండదు. స్వార్థపరుడు తన స్వార్థం కోసం ఎలా పని చేసుకుంటాడో ఆశ్రమంలో ఉన్న వాళ్ళ ఇతరుల కోసం ఎలా పని చేయాలి. అదే మనుషుల్లో అన్నిటికంటే కామన్ సెన్స్ చాలా తక్కువ ఉన్నాడు, ఎక్కువ మంది ఉంటారు. చాలా మందికి చదువు ఉంటుంది, డబ్బు ఉంటుంది, అధికారం ఉంటుంది, కామన్ సెన్స్ ఉంది. అన్నిటిలోకి కామన్ సెన్స్ ఉంది. నువ్వు సహజంగా జీవించు, సహజంగా న్యాచురల్గా ఉండు, నార్మల్గా ఉండు, అబ్నార్మల్గా ఉండవు. ఒకవేళ అబ్నార్మల్గా నేను ఎంతో గొప్పవాడిని, ఇతరుల కంటే నాలో ఏదో గొప్ప ఉంది, అందరికంటే గొప్పవాడిని, కోడవిల్లో అందరికంటే గొప్పవాడిని, అందరి మీద నన్ను పూజించాలి, అందరూ నాకు నమస్కారం చేయాలి, నేను రోడ్డు మీద నడిచి వెళ్తుంటా, అరుగుల మీద అందరూ నిలబడ్డారు, ఎలా అనుకుంటే నీకు జ్ఞానం కాదరా, నీకు రోగం అంటున్నారు ఇక్కడ భగవాను. అది జ్ఞానం కాదు, రోగం అది, నీకు మందు వాడుకో. ఈ మధ్యలో ఒక ఆవిడ అంటున్నారు, మా ఇంట్లో వాళ్ళందరినీ తిరితేనే కానీ మా నాన్నగారికి మోషన్ అవ్వదు అంటున్నాడు ఒక ఆవిడ. కోపం ఎక్కువ నానికి ఇంట్లో అందరినీ తిరితే కానీ ఒక వరుస కారణం ఉండి అక్కడ గురికి తిరితేనే కానీ ఆయనకు మోషన్ అవ్వదు అట్లా. మోషన్ అవ్వడం కోసం ఇందుకు చాలా పట్టం అలవాటు అయిపోయింది, ఈయన చిత్తం అలవాటు అయిపోయింది. కొంతమంది కోపదారులు ఏం చేస్తారంటే, సగం కొంతమంది గొప్పతరమైన కోపం వస్తుంది, వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరినో ఒకరిని తిట్టేస్తూ ఉంటారు. అది ఒక కానీ అడుగు రోగం అని అడిగి సరి, అది వాళ్ళకి అందరూ నన్ను గడుస్తున్నారు అనుకుంటాడు అన్నమాట. అది రోగం అంటున్నారు భగవాన్, నీ జ్ఞానం కాదు రోగం, అది నువ్వు మందు వాడుకో. కోపం రోగాన్ని పెట్టుకుని జ్ఞానం జ్ఞానం అనుకుంటావేంటి, అది రోగం, హాస్పిటల్కి వెళ్ళు. అది ఇంకోటి మిగతా వాళ్ళందరికంటే నేను గొప్పవాడిని మీరు ఎలా అనుకుంటున్నారు అనుకోండి, ఏదో అనారోగ్యం ప్రారంభించింది తీరా హాస్పిటల్ ఇంకా ఈ జ్ఞానం ఏంటి, వీడి ముఖానికి ఇంకా జ్ఞానం ఏంటి, జ్ఞానం రాదు వెళ్తే జ్ఞానం అనుకుంటున్నాడు. లోపల రోగాన్ని పెట్టుకుని జ్ఞానం వచ్చేసింది జ్ఞానం వచ్చేసింది అనుకుంటున్నాడు, జ్ఞానం కాదు రోగం, హాస్పిటల్కి వెళ్ళమంటున్నాడు. హాస్పిటల్ అంటే పిచ్చ హాస్పిటల్, ఆ పిచ్చ డాక్టర్లు అదృష్టం ఉంటారు, పిచ్చ వాళ్ళందరికీ వైద్యం చేసే వాళ్ళందరూ గొప్ప అదృష్టం ఉంటారు. ఈ పిచ్చళ్ళకి తగ్గదు, వాళ్ళకి డబ్బు ఆదాయం తగ్గదు, పిచ్చ డాక్టర్లు గొప్ప అదృష్టం ఉంటుంది, ఈ పిచ్చోడికి ఎవరికి పిచ్చ తగ్గదు, వాళ్ళు రోజు ఆదాయమే. ఇప్పుడు దేవానం కూడా మామూలు శరీరానికి చేసే వైద్యుల కంటే పిచ్చ రోగులకి ఎక్కువ ఆదాయం పడదు, ఇన్కమ్ బ్రాకెట్ ఆలకలేదు, వీళ్ళకి రోగం తగ్గదు వాళ్ళకి ఆదాయం తగ్గదు. పిచ్చ హాస్పిటల్ డాక్టర్ గారు పెద్ద పేషెంట్ 10 పేషెంట్లు ఉంటే ఆయన జీవితం సుఖంగా వెళ్ళిపోవచ్చు, 10 మంది చాలు, 100 మంది అక్కర్లేదు, అదే వాడికి తగ్గదు. ఒకసారి పిచ్చ ప్రవేశించిన భగవాన్ చెప్పింది అహంభావం కూడా పిచ్చ రోగం, అది ఏదో గొప్పను గొప్ప అనుకో. కొంతమంది వాళ్ళు వాళ్ళు నేను గొప్పవాళ్ళు అనుకుంటున్నారు, అది రోగం, మీరు జ్ఞానం అనుకుంటున్నారు, పిచ్చోళ్ళు మీరు అంటున్నారు. కొంతమందికి డబ్బు పిచ్చ ఉంటుంది, ఆ డబ్బు లేనప్పుడు మామూలుగానే ఉంటారు, డబ్బు వచ్చాక మన గొప్పవాళ్ళు ఏదంటే అది వాడికి రోగం ప్రారంభమైంది అనమాట. అది నువ్వు కాలాన్ని సద్వినియోగం చేసుకుని నీ లోపలైన వస్తువు నువ్వు తెలుసుకున్నప్పుడు అసలు బంధం లేదు, మోక్షం లేదు, అసలు నువ్వు ఎప్పుడు పుట్టుకోలేదు అనే సంగతి నీకు తెలుస్తుంది. అది పుట్టిన వాడు చనిపోతాడు, చనిపోయిన వాడు పుడతాడు, ఆ లోపల సద్వస్తువు పుట్టుకలేదు, చావు లేదు, అది నీకు అనుభవైనప్పుడు అసలు అది అసలు నీకు ఎప్పుడు చావు పుట్టుకు లేవు అన్న సంగతి నీకు అర్థమవుతుంది. ఇవన్నీ డ్రీమ్ స్టఫ్ అని నీకు తెలుస్తుంది, అంత డ్రీమ్. అంటే నువ్వు చతుశుద్ధితోటి కనుక సాధన చేస్తుంటే సందేహం లేక నిశ్చయంగా నీకు సద్వస్తువు వ్యక్తమవుతుంది, అంటే చావులేని వస్తువు నీకు వ్యక్తమవుతుంది. అంటే ఇప్పుడు చనిపోయే శరీరంతో ఎలా తాదాప్యం పొందుతున్నావు, చావులేని వస్తువుతో అలా నీకు ఐడెంటిఫికేషన్ తాదాప్యం వస్తుంది నీకు, అదే నీవు అవుతావు. అదే నువ్వు జీవించడం సహజంగా జీవించు, ఆ వస్తువు సహజంగా ఉండి సహజంగా జీవిస్తే అంటే మాటలో కృత్రిమం పనికిరాదు, మనస్సులో కృత్రిమం పనికిరాదు. భగవాన్ చెప్పిన ఈ మాట నాకు చాలా అమ్మండా, నీవి నీ మనసుని ఎండ కపటం పెట్టుకుని ఎవరికో కపటం ఉందని చెప్పి అప్పు నీకెక్కడుందరా, నీకు అప్పు ఎవరిచ్చాడు అసలు, నీ మనసు నిండా ఆశ పెట్టుకుని ఆడికి ఆశ ఉంది ఈడికి ఆశ ఉందని విమర్శించి అప్పు నీకు ఎవరిచ్చాడు, నీలో కపటం ఉందనుకో, నువ్వు ఎవరి వాడి కపటానికి ఎవడానికి అసలు మాట అంటానికే నువ్వు పనికిరావు. అది లోపల చైతన్యమే, నీ లోపల చైతన్యం ఉంది, అది శరీరము నేను, శరీరము నేను అని దీంతో తాదాత్మ్యం పొందుతున్నావు, అంటే లోపల చైతన్యం ఉంది, నీకు శరీరం తెలుస్తుంది. ఈ శరీరానికి ఈ చైతన్యానికి డంకి పెట్టేది మూల తలంపు, ఈ మూల తలంపు కేవలము శరీరానికి కాదు, కేవలము చైతన్యానికి కాదు, అది చైతన్యంలో ఉదయిస్తుంది, దేహంతో తాదాత్మ్యం పొందుతుంది. మూల తలంపు మూలంలో చైతన్యంలోంచి వచ్చింది, మూల తలంపు మూలమే చైతన్యం, ఆ మూల తలంపు మూలం నువ్వు తెలుసుకున్న మరుక్షణంలో చైతన్యం కూడా నీకు అనుభవంలోకి వచ్చేస్తుంది. మూల తలంపు హృదయంలో ఉదయిస్తుంది, శిరస్సులో విజృంభిస్తుంది, ఆ శిరస్సులో మూల తలంపు విజృంభణ ఆగిపోతే నీకు వస్తువు నీకు తానిగా వ్యక్తమవుతుంది. మూల తలంపు యొక్క మూలాన్ని మన శిరస్సులో విజృంభణ లేకుండా చూసుకోవాలి. అయితే భగవాన్ అంటూ ఉంటారు, మూల తలంపుకు పుట్టిన ఉదయం అత్తవారిల్లు శిరస్సు, దాని సాధ్యమైనంత వరకు అత్తవారి ఇంటికాడ ఉండనివ్వకుండా పుట్టింటికాడ అట్టే పెట్టి ఉంచితే దానికి పోతున్నాను. ఈ మూల తలంపు అత్తవారి ఇంటికాడ ఉన్నప్పుడు మా అమ్మాయి మా నాన్న చూడాలంటుందటండి, మీకు అర్థమవుతుందంటే పుట్టింటికాడ ఉన్నప్పుడు మా ఆయనకి అన్నం కుదురుతుందో లేదో అంటుందటండి. ఈ మూల తలంపు ఉదయానికి పుట్టింటికి అత్తవారింటికి అమ్మాయి ఎలా తిరుగుతూ ఉంటుందో, మూల తలంపు ఉదయానికి శిరస్సుకి మధ్యన అలా తిరుగుతూ ఉంటుందటండి. దేహంతో తాదాప్యం పొందే, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, దేహం పుట్టినప్పుడు నేను పుడుతున్నాను, దేహానికి గౌరవం వచ్చినప్పుడు నాకు గౌరవం వస్తుంది, దేహానికి అగౌరవం వచ్చినప్పుడు నేను అగౌరవం పొందుతున్నాను అని, దేహానికి ఏది వస్తే అది మీకే వచ్చినట్టు భావిస్తున్నారు, నాకే వచ్చినట్టు మీరు భావిస్తున్నారు, అది ఎవరు భావిస్తున్నారు, మీ లోపల చైతన్యం భావించడం లేదు, ఆ దేహంతో తాదాక్ష్యం పొందే నేనే భావిస్తుంది. ఏ నేనైతే దేహంతో తాదాక్ష్యం పొందుతాందో ఆ నేనులోంచి విడుదల పొందటమే భక్తి యోగం యొక్క లక్ష్యం, ధ్యాన యోగం యొక్క లక్ష్యం, కర్మయోగం యొక్క లక్ష్యం, జ్ఞాన యోగం యొక్క లక్ష్యం. వెళ్ళండి, మీ ఇష్టం వచ్చిన యోగంలో డోంట్ మిస్ ద గోల్, మీరు గమ్యాన్ని మర్చిపోవద్దు. ఇందుకు మీరు ఏమంటారంటే, సరేలేండి అసలు మీరు ఏదో చెప్తున్నారు, బోధ ఏదో చెప్తున్నారు, అలా ఆత్మని తెలుసుకోవటం ఎలాగా, డైరెక్ట్ గా చెప్పండి ఆత్మను ఎలా తెలుసు, లోపల ఏదో ఉందంటున్నారు కదా, అదేం తెలియట్లేదు. మా మనసు మాకు తెలుస్తుంది, మా దేహం మాకు తెలుస్తుంది, మా పాడు బుద్ధి ఏంటో మాకు తెలుస్తుంది, మా ఒకవేళ మంచి బుద్ధి ఉంటే మంచి బుద్ధి తెలుస్తుంది. లోపల ఏదో చైతన్యం ఉందంటున్నారు, లోపల దేవుడు ఉన్నాడంటున్నారు, ఒకవేళ ఉన్నాడేమో అదేమో మాకు తెలియటం లేదు. లోపల ఆత్మ మాకు ఏమీ తెలియటం లేదు. చచ్చిపోయి శరీరం తెలుస్తాను కానీ చావులేని పదార్థం మాకు తెలియటం లేదు. ఆ చావులేని పదార్థాన్ని పట్టుకోవటం ఎలాగా? ఆ లోపల ఆత్మని ఎలాగా తెలుసుకోవటం? లోపల ఆత్మని ఎలాగా తెలుసుకోవటం? అంటే భగవాన్ అంటున్నారు, లోపల ఆత్మ నువ్వే కనుక్కో అంటున్నారు. నీ లోపల ఆత్మ నీకు ఉంది కదా, అది నువ్వే కనుక్కో. బయట ఉందనుకో, అది తీసుకెళ్ళి నీ తీసుకెళ్ళి ఇక్కడ ఉందని చూపించడం, ఏదో మార్పు పెట్టి అక్కడ చూపించడం, అది బయట లేదు కదా నీకు చూపించడానికి, అది లోపల ఉంది కదా నువ్వే కనుక్కో. బయట నాలో ఉన్న ఆత్మను నేను తెలుసుకోవాలి కదా నీవు అడుగుతాయితే భగవాన్ ఇక్కడ చమత్కారం చెప్తున్నారు. నాలో ఉన్న ఆత్మను నేను తెలుసుకోవాలా? నాలో ఆత్మ ఉంది నేను తెలుసుకోవాలి అంటున్నాడు. ఆ తెలుసుకునే వాడిని తీసేస్తే తెలుస్తుంది, సందేహించే వాడిని తీసేసినప్పుడు సందేహాలు ఎక్కడ ఉన్నాయి? అది ఎవడైతే తెలుసుకోవాలనుకుంటున్నాడు వాడిని తీసేయి. ఉన్న వస్తువు నీకు ఉన్నట్టుగా వ్యక్తమవుతుంది. ఈ లోపల నేను తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి, నేను ప్రశ్నించి నేను ఎవరని నీకు ఎప్పుడన్నా కోపం వచ్చిందనుకో, ఈ కోపం ఒక తలంపు. అది ఏ తలంపుకు వస్తుంది? దేహంతో తాదాత్మ్యం పొందిన తలంపుకు వస్తుంది. ఈ తలంపు ఎవరైనా ప్రశ్నిస్తే ఆ తలంపు కూడా జారిపోతుంది, ఆ తలంపు కూడా పత్తా లేకుండా పోతుంది. ఎంతకి పోయిన ఆత్మ కూడా వదిలేయండి, నేను ఎందుకు 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 పుట్టానే ఈ లోకంలో అంటున్నాడు. ఆత్మ కూడా ఎక్కడో చైతన్యం కూడా వదిలేయండి, నేను ఎందుకు పుట్టాను అంటున్నాడు. అప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే, ఆ పుట్టింది ఎవడు అంటున్నాడు. వాడు ఏమంటున్నాడంటే, నేను ఎందుకు పుట్టానని అడుగుతున్నాడు. భగవాన్ ఏమంటున్నా, పుట్టింది ఎవడవయ్యా, ఎవడు పుట్టాడో చూడు, నువ్వేం పుట్టలేదు, ఆ పుట్టింది నువ్వు కాదు, నువ్వు పుట్టలేదు, ఆ పుట్టిందే నువ్వు. పుట్టి ఎవరు పుట్టారు? శరీరం పుట్టింది, నువ్వు చైతన్యము, చైతన్యానికి పుట్టుక లేదు, నువ్వు పుట్టలేదు, పుట్టింది నువ్వు కాదు. ఈ పుట్టింది ఎవరో విచారణ చేసుకో, పుట్టడం లేదో నీకు అనుభవం వస్తుంది. పుట్టింది ఎవరో విచారణ చేసుకుంటే పుట్టంది నీకు అనుభవం వస్తున్నాయా? ఆ పుట్టంది నీకు అనుభవంలోకి వచ్చినాడు. ఆభవ సుఖం అవ్యయ ఆభవ పూర్ణ చిత్తు సుఖం, అక్కడికి వెళ్ళాలి. పుట్టిన దేహాన్ని, పుట్టిన వీటిని, మనస్సుని అన్ని ఉపయోగించుకుని ఈ లోకంలోకి నువ్వు ఎందుకు వచ్చావంటే, ఎందుకు వచ్చాను లోకంలోకి అని అడుగుతున్నాడు. నిన్ను తెలుసుకోవడానికి వచ్చావు. అయితే నువ్వు ఏదో పుట్టాను, లోకంలో ఎందుకు పుట్టాను అంటున్నావు? నువ్వు ఎవరో తెలుసుకోవడానికి నువ్వు పుట్టావు అని, నువ్వు ఎవరో నువ్వు పుట్టలేదనే సంగతి తెలుసుకోవడానికి పుట్టావు నువ్వు. అంటే ఏంటి, నీకు లోపల ఆభవ సుఖం, నువ్వు సుఖం ఎక్కడుందంటే ఆభవ పుట్టన సుఖం. నువ్వు పుట్ట అంటే ఏది పుట్టలేదు, ఆత్మ పుట్టలేదు. దాని తాలూకు సుఖం నీకు అనుభవంలోకి రావాలి. ఆభవ సుఖం ఎప్పుడైతే నీకు పుట్టన వస్తువును తెలుసుకున్నావో, ఆ పుట్టన వస్తువులో ఏం సుఖం ఉంది? ముగింపు లేని సుఖం ఉంది. ఆ ముగింపు లేని సుఖం వస్తుంది, అవ్యయ సుఖం. ఆ సుఖం అట్టండి, అది అనిపిస్తుంటే ఏ క్షణానికి ఆ క్షణం ఇప్పుడు కొత్తగా అనిపిస్తున్నావు అనిపిస్తున్నట్టుంది. దానికి తరుగు ఉండదు. ఆ సుఖం ఎలా ఉంటుందంటే, ఏ క్షణానికి ఆ క్షణం ఇప్పుడు కొత్తగా అనిపిస్తున్నావు అనిపిస్తున్నట్టు వెగటి ఉండదట. మనం గారిని తినేటప్పుడు మొదటి గారు అంత ఇష్టంగా నాలుగో గారు తినలేము, వెగటి వస్తుంది. కానీ ఆత్మసుఖం అట్లా ఉంటుంది కాబట్టి ఏ క్షణానికి ఆ క్షణం ఇది కొత్తగా అనిపిస్తున్నాం. ఈ శాంతి మనకు కొత్తగా ఎప్పుడు ఏ క్షణానికి ఆ క్షణమే నూతనంగా ఉంటుంది. అది అది విజయం కాదు. నీకు శరీరం ఉన్నా శరీరం లేకపోయినా, లోకం కనిపించినా లోపం కనిపించకపోయినా, అది దానికి ముగింపు లేదు ఆ సుఖానికి. ఆ సుఖానుభవంలో నీకు శరీరం పోయిందనుకో, పోయిందని కూడా నీకు అనిపించదు. ఉందనుకో, ఉండటం వల్ల నీకు లాభం లేదు, శరీరం పోవటం వల్ల నష్టం లేదు. లోకం కనిపించడం వల్ల నీకు లాభం లేదు, లోకం కనిపించకపోవటం వల్ల నష్టం లేదు. ఆనంద ప్రవాహంలో ఆనందమే ఆనందము, శాంతే శాంతి, సుఖమే సుఖం. ఎప్పుడు మనస్సు నీకు అణిగినప్పుడు, మనస్సే కదా దేహంతో తాదాప్యం పొందేది, అది అణిగినప్పుడు ఆనందమే ఆనందము, శాంతే శాంతి, సుఖమే సుఖము. దాని ప్రవాహంలో ఊగిసలాడుతూ ఉంటావు. ఇది ఇక్కడ భగవాన్ చెప్పారు, నీకు దేహం ఉంది మనస్సు ఉంది, ఈ రెండు నీకు తెలుస్తున్నాయి. ఆ దేహాన్ని మనస్సుని మాగ్జిమం ఉపయోగించుకో. మాగ్జిమం ఉపయోగించి నీ హృదయంలోని చావులేని వస్తువును పట్టుకో. అదే నీ జీవిత గమ్యం. నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను నువ్వు అడుగుతున్నాడు కదా, నువ్వు వచ్చిన పని అదే. ఒకవేళ ఇది కాకుండా నువ్వు ఏదైనా సాధించావు అనుకో, సాధించవచ్చు అని స్వప్న సమానం. అంటే మీరెవరు, మీరెవరు కనిపించిన వాళ్ళ, మీరెవరు, మీరెవరు నేనెవరు, నేనెవరన్నా ప్రశ్న వేసుకో. మనస్సు అనగాలి. సాధన యొక్క ప్రయోజనం ఏంటంటే మనస్సు అనగాలి. భగవాన్ చెప్పేది రామాయణంలో ఎలాగుంది, భారతంలో నీటువంటి మాటలు ఆయన చెప్పడాను. నేను ఎందుకు ఇప్పుడు అన్నం తినాలని ఎవడని అడుగుతాడు అనుకో, ఆకలి వచ్చే వరకు అలా ఆగు అంటాడు. ఆకలి వచ్చాక నేను చెప్పాలని నువ్వే తింటావు. అలా నేను ఎందుకు సాధన చేసుకోవాలని నేను ఎవడడిగా సాధన చేయమని నేను అడిగాను. సాధన చేసివలసిన అవసరం వచ్చినప్పుడు ఆ దేవుడి చేత నాలుగు, ఆ కర్తనాడు చూసా కర్తరాజ్ని, ఆ కర్త చేత నాలుగు తినవలసిన నాలుగు ముత్తికాయలు తిన్నాక అప్పుడు ప్రారంభించింది కానీ సాధన. నేను సాధన చేయను, సాధన చేయవలసి ఉంటే నేను బతిపోవలసిన పని నాకే ఉంది. అవసరం వచ్చినప్పుడు ఎప్పుడు అవసరం అయితే అప్పుడే చేసుకుంది కానీ, నేను మంచినీళ్ళు తాగాను, మంచినీళ్ళు తాగానంటే మానే దాహం వేసినప్పుడు తాగింది కానీ ఆ రోజు వస్తుంది. నిన్ను బతిమాడవలసిన పని నాకేంటి, అవసరం వచ్చినప్పుడు నువ్వే చూసుకోవచ్చు. అంటే మనం ఏడ నేర్చుకోవడం తెలిసింది, అనుమంతులు చేయండి. తెలివి ఉంది, బుద్ధి ఉంది, వివేకం ఉంది, పాండిత్యం ఉంది, అనుభవం, జీవితం అనుభవం ఉంది. అన్నిటికీ అన్నిటికంటే ముఖ్యంగా శారీరకంగా బలవంతుడు, రాక్షసులను సంహారం చేయగలవాడు, తత్పురుషులను రక్షించే శక్తి ఉన్నవాడు, శరణాగతి ఎవరైనా శరణాగతి చేస్తే వాళ్ళని రక్షించే శక్తి ఉన్నవాడు, ఇన్ని రకాల మానసిక శక్తులు, శారీరక శక్తులు, దైవికమైనటువంటి శక్తులు, ఇన్ని శక్తులు ఉన్నప్పటికీ ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఆనిజీవి ఉన్నాడు. ఆ హనుమంతుడికి ఉన్న శక్తిలో ఒకటి లేదు, మనం లేదు కాబట్టి ఎగిరి 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 పడుతున్నాం. భగవాన్ చెప్పింది అంటే ఆ ఎగిరి ఎగిరి పడేవాడు అడినా నీకు తోకం లేదు, తోకం ఉన్నవాడు ఎవడో ఎగిరి ఎగిరి పడ్డావు, అంటే నీకు తోకం కావాలి. తోకం అంచి నీకు తోకం వచ్చే వరకు అలా ఎగిరి ఎగిరి పడతా ఉంటావు. తోకం వచ్చేటప్పుడు ఎగిరి ఎగిరి పడవు, లోపలికి వెళ్ళటం ప్రారంభిస్తావు. అప్పుడు లోపల వస్తువు నీకు వ్యక్తం అవుతుంది. అంటే ఆంజనేయ స్వామి మహాబలవంతుడైనప్పటికీ అణిగి ఉన్నాడు. ఆంజనేయ స్వామికి ఎన్ని శక్తులు ఉన్నాయో అన్ని శక్తులు మనకి ఉన్నప్పటికీ మనం అణిగి ఉండాలి.
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీ.
అజ్ఞానం ఎలా ఉంటుంది, అజ్ఞానం ఎలా ఉంటుంది అలా అనుకోకండి. దేహం మన దేహంతో మన మనస్సుతో గాఢ నిద్రలో విడిపోతున్నాం. మనం కాని దేహంతో మన కాని మనస్సుతోటి మనం తాదాత్మ్యం పొందుతున్నాం. ఏదైతే మనం కాదో అది మనం అనుకుంటున్నాం, అదే అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏదో ఏదో రకంగా ఉంటుంది అనుకోకుండా, ఇదే అజ్ఞానం. నువ్వు కాని దేహాన్ని నువ్వు అనుకోవటం అజ్ఞానం. అజ్ఞానం అంటే అది, అవిద్య అంటే అది. ఎక్కడో ఉంటుంది ఎలాగో ఉంటుంది అనుకోకుండా.
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం.
మహాత్మా గాంధీ గారు చెప్పారు, రామనామం వల్ల కొన్ని శారీరక రోగాలు మానసిక రోగాలు తగ్గుతాయి. మీరు ప్రశాంతంగా రామనామం చేస్తారంటే కొన్ని రోగాలు తగ్గుతాయి, ఈ మానసిక రోగాలు శారీరక రోగాలు అన్ని తగ్గుతాయి. గాంధీ గారు మహాత్మ రావడానికి కారణం ఒకటే, ఒక మంచి పని కోసం ఏ క్షణానికి ఆ క్షణం దేహం ఇచ్చేయడానికి సిద్ధంగా ఉండవచ్చు. అది మటుకు అపూర్వం, అపూర్వం అద్భుతం ఉదత్తం. అంటే ఈ దేహానికంటే నువ్వు అనుకునే మంచి పని గొప్పది, దేహం ఉంటే ఉండిపోతే పోదు. అంటే అసలు అక్కడ దేహానికి విడిది ఎవరు ప్రాముఖ్యత ఇవ్వలేదు, అందుకే మహాత్ముడు అయ్యాడు. మన అందరికీ దేహం ఇష్టం, మనందరికి కూడా దేహం. ఆ దేహాన్ని ఎప్పటికప్పుడు చావుకు సిద్ధం చేసి చూడాలి. అంటే చనిపోవడం చచ్చిపోవడం కాదు, ఒక మంచి పని కోసం దేహాన్ని ఇవ్వడానికి సిద్ధపడేవాడు. సో ఇదికే మనమొట్టాలి, మనకి దేహాన్ని ముస్తాబు చేయడంతో మనం టైం అయిపోతాం. గాంధీ గారి దగ్గర గొప్పతనం ఏంటంటే ఆయన చేతిలో అల్లు చక్రవర్తి గారి దగ్గర ఇంకా ఆయుధాలు ఉండి, గాంధీ గారి దగ్గర ఆయుధాలు ఏమి లేవు. గాంధీ గారి చేతిలో ఒక భగవద్గీత తప్పించి ఏ ఆయుధం లేదు. నా శరీరాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశం నాకు ఉంటే ఆయుధాలు, నా శరీరాన్ని రక్షించుకునే ఉద్దేశం నాకు లేనప్పుడు నాకు ఆయుధాలు ఎందుకు. ఆయన చేతిలో నీకు ఎక్కడ బాణాలు ఏం కనపడవు, ఒక భగవద్గీత పుస్తకం ఒకటి ఉంటుంది అంతే. ఆ టెక్నిక్ చూడండి, ఇప్పుడు నా దేహాన్ని వదిలేయటాన్ని నేను సిద్ధంగా ఉన్నప్పుడు నా చేతిలో కర్రతో పాటు ఎందుకు అన్నాడు. కొంతమందికి హృదయం బాగా పనిచేస్తుంది, మెదడు అంత బాగా పనిచేయదు కొంత. అంటే దాని అర్థం ఏంటంటే కొంతమందికి మంచితనం ఉంటుంది కానీ తెలివితేటలు ఉండవు, ఆ సూక్ష్మ బుద్ధి ఉండదు కొంతమందికి, మంచితనం ఉంటుంది. గాంధీ గారికి ఆ బుద్ధికి సంబంధించినటువంటి సూక్ష్మత ఉంది, హృదయానికి సంబంధించిన వైభవం ఉంది. అంటే హెడ్కి సంబంధించిన క్వాలిటీస్ ఉన్నాయి, హార్ట్కి సంబంధించిన క్వాలిటీస్ ఉన్నాయి. కొంతమందికి హృదయంలో మంచితనం ఉన్నా బుద్ధి సూక్ష్మత ఉండదు, కొంతమందికి బుద్ధి సూక్ష్మత ఉంటే హృదయంలో మంచితనం ఉండదు. బాపూజీకి బుద్ధి సూక్ష్మత ఉంది, హృదయంలో వైభవం ఉంది, అంటే మహాత్ముడు అయ్యాడు. ఓ